శ్రీమద్ భాగవతము చతుర్థ స్కంధము ద్వితీయ భాగము పృథు చక్రవర్తి నారాయణ యొక్క అనుగ్రహమును పొంది ఆశీర్వచనమును పొంది సమస్తమగు సందేహములు తీరినవాడై తన జీవన ప్రయోజనమును కూడా సిద్ధింప చేసుకున్నవాడవటం చేత పరిపూర్ణముగా దృష్టి పొంది ఉన్నటువంటి సందర్భంలో భగవంతుడు దర్శనమిచ్చి భాషణం చేసి ఏదైనా వరం కోరుకోమని అడగటం జరుగుతుంది. అన్ని విధములుగా పరిపూర్ణత పొందినటువంటి వాడికి ఇంకా కోరవలసిందంటే ఏముండదు. కోరిక కూడా దేహానికి సంబంధించి ఉంటుంది. దేహము నందు ఆసక్తి ఉన్నంత కాలము దేహముతో పొందవలసిన విషయంలోనే పొందాలనేటువంటి ఆసక్తి ఉంటుంది. దేహ సంబంధమే జీవునికి లోపల ఉండేటువంటి ఈశ్వరునితో అనుసంధానం చెందడం వలన దాని నుండి ఒక విడుదల లభిస్తూ ఉంటుంది. మన యందు ఈశ్వరుడు ఉన్నాడు, మనం ఉన్నాము, మన స్వభావం ఉన్నది, మన శరీరం ఉన్నది. మనం మన స్వభావమును ఆశ్రయించి శరీరమును ఆశ్రయించి బాహ్యములను లేనటువంటి అనేక అనేక విషయములను తెలియకూరుతూ ఉంటాం. అలాగే క్రమంగా దైవీ స్వభావం ఏర్పడుతుండగా బాహ్యమందర విషయములు తెలియడం కన్నా లోపల ఉన్నటువంటి విశ్వమును దర్శనం చేసేటువంటి ఆసక్తి కలిగి దానిని కూర్చినటువంటి కోరికలు కూడా చాలా ఉంటాయి. దివ్య విభూతి గురించి, దివ్య దర్శనములను గురించి, దివ్య మగు విషయములను గురించి, సృష్టి అందరు ఉండేటువంటి విశ్వే దేవతలు, ఆదిత్యులు, రుద్రులు, వసువులు ఇత్యాది దేవతల గురించి, మనువులు, ప్రజాపతులు, బ్రహ్మ మానసపుత్రులు ఇలాంటి వారిని గురించి, ఋషులను గురించి, సూక్ష్మ లోకములను గురించి, విశ్వమును గురించి తెలుసుకుందాం అనేటువంటి జిజ్ఞాస కూడా కోరిక. ఈ పృథు చక్రవర్తి లోపల బయట సమస్తమును అనుభూతి చెంది ఉండటం చేత అతని ఎందు ఇంకే కోరికలు లేవు. కేవలము తాను ఒకటే ఒక ఈ భూమిని సంరక్షించేటువంటి విషయంలో తాను అమితమైనటువంటి కృషి చేశాడు, అనుపమానమైనటువంటి కృషి చేశాడు. అన్ని గ్రహముల నుండి ఆయా ప్రజ్ఞములను భూమి యందు స్థాపితం చేశాడు, భూమిని సస్యశ్యామలంగా చేశాడు, భూమిని యందు ఖనిజ సంపదను, వృక్ష సంపదను, అనేకానేకమైనటువంటి సంపదలను భూమి మీద ఏర్పాటు చేసినటువంటి వాడు, ఈ భూమి ప్రజలకు అన్ని విధములైనటువంటి సౌకర్యములు ఏర్పాటు చేసినటువంటి వాడు తాను పరిపాలిస్తున్నప్పుడు ఈ శరీరమునందు ఉంటే కదా ఈ పరిపాలన, ఈ సంరక్షణ జీవులకు జరుగుతున్న ఉద్దేశంతో 400 సంవత్సరములు జీవించి అటుపైన భగవత్ ఆదేశముగా తానుక శరీరమును కూడా దాని యందు వ్యామోహం వదిలేసి జీవిస్తుంది. అలాంటి సందర్భంలో ఇంకేమన్నా అడుగు పొడుగు మిగిలి ఉందేమో అని భగవంతుడు నీకు ఏదైనా వరం ఇస్తాను కోరుకోమన్నాడు. ఇద్దరికి మనకి ధ్రువకుని కథలో కూడా ధ్రువునికి వరం ఇస్తానంటే ధ్రువుడు చాలా అద్భుతంగా మాట్లాడతాడు. అది మనం చదువుకుంటే చాలా ఆనందంగా. ఇలా భగవద్ దర్శనమైనటువంటి వారు అప్పటికే పరిపూర్ణులై ఉండటం చేత వారికి ఇతరమైన విషయం ఆసక్తి ఉండదు. భగవంతునికే పరిపూర్ణముగా సమర్పణం చెంది భగవద్ ఆజ్ఞగా శాశ్వతంగా ఉండిపోతారు. ఎందుకంటే జీవుడు శాశ్వతుడు, శాశ్వతంగా భగవత్ కథలో భాగంగా ఉండిపోతారు. ఇక వారికంటూ ప్రత్యేకంగా కావాల్సింది ఏమీ ఉండదు. అది మనం ధ్రువునికి నారాయణుడు దర్శనం ఇచ్చినప్పుడు ధ్రువుడు మాట్లాడిన మాటలు అత్యద్భుతమైనటువంటి రసోపేతమైనటువంటి మనం విన్నాం కానీ మర్చిపోయాం. మళ్లీ చదువుకుంటే మళ్లీ మర్చిపోవటం అనేటువంటిది మనకు చాలా సహజం. మళ్లీ 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 ఏకాంతాన్ని ఏర్పాటు చేసుకుని చదువుకుంటూ ఉండాలి. మనిషికి ఏకాంతమే జరుగుతుందా అంటే అతను చాలా దురదృష్టవంతుడు. ఏకాంతమందు తాను తనకు మూలమైన వారితో కూడి ఉండేటువంటి ప్రయత్నంలో ఉండవచ్చు, లేదా అట్లా కూడి ఉన్నటువంటి వారి యొక్క జీవిత చరిత్రలు పఠనం చేసుకుంటూ ఉండొచ్చు, వారిని కూర్చున్నటువంటి ప్రశంసలను స్తుతులను చేసుకుంటూ ఉండొచ్చు. అసలు ఏకాంతమే లేదనుకోండి మనకి ఎప్పుడు చెరువేద చేరుకుంటున్నాయి, అదే విధంగా ఉంటూ ఉంటాం. మనకి మనం వృద్ధి కలిగించుకునేటువంటి అవకాశము మనమే ఏర్పాటు చేసుకోవాలి. ఎవరో కలిగించరు వృద్ధి, మనకి మనమే వృద్ధి కలిగించుకోవాలి. అందుకనే భగవద్గీతలో శ్రీకృష్ణుడు మనకి మనమే మిత్రులం, మనకి మనమే శత్రువులం, మనని మనమే ఉద్ధరించుకోవచ్చు, మనని మనమే పతనం చేసుకోవచ్చు. ఏం చేద్దంటే మనమే మనలో ముగ్గురుగా ఉన్నాం, మనమే మనలో ముగ్గురుగా ఉన్నాం. ఈశ్వరుడుగా ఉన్నాం, జీవుడుగా ఉన్నాం, జీవుడి స్వభావంగా ఉన్నాం. అందుకని మనం జీవుడు ఈశ్వరుడితో కూడి ఉంటే ఈశ్వర భావం కలుగుతుంది, బ్రహ్మమే నేను అనేటువంటి భావన కలిగినటువంటి వారు కదా పరమ గురువు, బ్రహ్మమే నాయన అనేటువంటి భావన. అది ఆ జీవుడు దైవీ స్వభావంతో ముడిపడిపోయి ఉంటాడు. జీవుడు తన మానవీయమో పశుప్రాయమైన స్వభావంతో ముడిపడి ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు ఈ లోకంలో మామూలుగా ఎడతెరిపి లేకుండా తీరిక లేకుండా తిరుగుతూ మాట్లాడుతూ తింటూ బతికేస్తూ ఉంటాడు. ఇప్పుడు మనం ఇలా నిరంతరం ఈ భాగవతమైనటువంటి పురాణమును స్మరణ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళం మనం ప్రత్యేకించి ఏకాంతం కొంచెం ఏర్పాటు చేసుకోవాలి జీవితంలో. ప్రతినిత్యం కొంత ఏకాంతం, ఒక గంట సేపు. ఆయుర్వేద శాస్త్రం ఏం చెప్తుందంటే ఇంట్లో వాళ్ళు అందరూ లేచే ముందు నువ్వు గంట ముందు లేస్తే నీకు గంట నీకు నీకు అనే ఉంటుంది. నీకు నీకోసం అని 24 గంటల్లో ఒక గంట కూడా లేకపోతే ఇంకా నీకు ప్రపంచంలో కూడా అట్లా గిరగిరగిరగిరగిరగిరగిరగిరగిరగిరగిరగిరగిరగిరగిరగిరగిరగిరగిరగిరగిరగిరగిరగిరగిరగిరగిరగిరగిరగిరగిరగిరగిరగిరగిరగిరగిరగిరగిరగిరగిరగిరగిరగిరగిరగిరగిరగిరగిరగిరగిరగిరగిరగిరగిరగిరగిరగిరగిరగిరగిరగిరగిరగిరగిరగిరగిరగిరగిరగిరగిరగిరగిరగిరగిరగిరగిరగిరగిరగిరగిరగిరగిరగిరగిరగిరగిరగిరగిరగిరగిరగిరగిరగిరగిరగిరగిరగిరగిరగిరగిరగిరగిరగిరగిరగిరగిరగిరగిరగిరగిరగిరగిరగిరగిరగిరగిరగిరగిరగిరగిరగిరగిరగిరగిరగిరగిరగిర నిద్రస్తే పడుకుంటాం, లేస్తే పనులు ఉంటాయి. ఇంకా నీ గురించినటువంటి వికాసము నీకు కలిగించుకోవడానికి నీకంటూ ఒక సమయాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అది అసలు ఆరోగ్య సూత్రాల్లోనే ఒకటిగా చేర్చేశారు ఆయుర్వేదంలో. ఉదయమే ఇంట్లో వారు నిద్ర లేవడానికన్నా ఒక గంట నెక్స్ట్, ఆ గంట స్వాధ్యాయము అంటే నీకుగా నువ్వు చదువుకోవడం మొదలుపెట్టు. నీకుగా ఒక పద్ధతిగా ఒక పుస్తకం చదువుకుంటూ దాన్ని అవగాహన చేసుకుంటూ అందులో అర్థమైన విషయాన్ని రాసుకుంటూ అందులో సందేహాలు నీకన్నా ఎవరికైనా తెలిసిన వారు ఉంటే వారిని అడిగి తెలుసుకుంటూ అట్లా చదువుకుంటూ ఉండాలి. చదువుని వాడు అగ్ని ఉండదు. చదివిన సత్ అసత్ వివేక చతురత కలిగి అసలు మనం చదువుకోవడానికే టైం లేదు. చాలా పుస్తకాలు ఉంటాయి కదా ప్రతి ఇంట్లో కూడా, చదువుకోవటానికే టైం లేదు. ఇలా మనం విన్నాం అనుకోండి, ఇప్పుడు ఇందాక చెప్పినట్లుగా ధ్రువుడు నారాయణ గురించి చేసినటువంటి ప్రశంసం, అది మనం చదువుకున్న విన్నాం, బాగా విన్నాం, మూడు తరగతులు విన్నాం. అది ఒక్కసారి మనం తీసి చదువుకోవాలంటే మనకు సమయం ఉండాలి. ఎప్పుడూ కార్యక్రమాల్లో ఉంటే సమయం ఉంటుంది. 50 ఏళ్ళు వచ్చినా కార్యక్రమాలు ఉన్నాయి, 60 ఏళ్ళు వచ్చినా కార్యక్రమాలు ఉన్నాయి, 70 ఏళ్ళు వచ్చినా కార్యక్రమాలు ఉన్నాయి. నువ్వు శరీరం వెళ్ళి వదిలేసే సమయం వచ్చేంత వరకు కార్యక్రమాలు ఉంటూనే ఉంటాయి. సముద్రంలో అలలు ఎలా ఉంటాయో మనిషి లేచిన తర్వాత వాడికి అట్లా కార్యక్రమాలు ఉంటూనే ఉంటాయండి. ఉంటూనే ఉంటే నువ్వు నిన్ను నీవు ఉద్ధరించుకోవడానికి ఒక గంట కూడా ఏర్పాటు చేసుకోకపోతే ఇలాగే మళ్లీ వస్తావు, ఇలాగే మళ్లీ తిరుగుతావు, ఇలాగే మళ్లీ తింటావు, ఇలాగే మళ్లీ మాట్లాడతావు, ఇలాగే మళ్లీ పోగేసుకుంటావు, ఇలాగే జబ్బులు పడిపోతూ ఉంటావు, మళ్లీ ఇలాగే చచ్చిపోతావు. అదే కదా చెప్తున్నాడు భాగవత పద్యాలు, జగతియందు పుట్టి పుట్టి చచ్చి చచ్చి అట్లా పుడుతూ పుడుతూ చచ్చిపోతూ చచ్చిపోతూ పుడుతూ చస్తూ పుడుతూ. మనం చేసే పనులన్నీ ఇదివరకు చేసిన పనులే, నీకే సందేహం లేదు. ఇదివరకు చదువుకున్నాం, ఇదివరకు ఉద్యోగాలు వృత్తిలో వ్యాపారాలు చేశాం, ఇదివరకు వివాహాలు చేసుకున్నాం, ఇదివరకు సంతానం పొందాం, ఇదివరకు వాళ్ళందరికీ సేవ చేశాం, ఇదివరకు వాళ్ళందరి ఎందుకు వ్యామోహపడ్డాం, ఇదివరకు మనం పోగేసిన వాడి ఎందుకు వ్యామోహపడ్డాం, వాడి చుట్టూ తిరుగుతూ 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 ఏదో కాస్త పూస్త భగవద్ అనురక్తి కూడా ఉండేటప్పుడు కూడా ఉండటం చేత ఇప్పుడు కూడా భగవద్ అనురక్తి ఉంది, కానీ దాన్ని పెంచుకునే ఉద్దేశం లేకపోవటం వల్ల మనకేం జరుగుతుందంటే ఏం చదివినా అది మర్చిపోతుంది కదా, ఏం చదివినా అవి మర్చిపోతుండవు. కొన్ని మర్చిపోం కదా, కొన్ని మర్చిపోం, కొన్ని మర్చిపోతాం. ఎందుకని ఏవి మర్చిపోవో వాటి మీద నీకు ఆసక్తి ఎక్కువ కదా, ఏవి మర్చిపోతున్నావో వాటి మీద ఆసక్తి తక్కువ అంతేగా. అంచేత దీని మీద ఆసక్తి కలగాలి అనేటువంటి ఒక దృక్పథం మీలో ఉన్నది కాబట్టి వస్తున్నారు కాబట్టి దాన్ని విసరటం అనేటువంటిది నేను పనిగా అసలంటూ దాని మీద ఆసక్తి లేని వారు ఇక్కడికి రానే రారు మనం. ఎందుకంటే అవన్నీ బొట్టు పెట్టి పిలిచి మీరు వచ్చి కూర్చొని భాగవతం వినని ఎవరికి చెప్పాం, పేపర్లో వెయ్యాం లేదా న్యూస్ పేపర్లో 30 ఏళ్ళుగా చెప్పుకుంటున్నాం మనం ఇలా చేస్తున్నాం అలా చేస్తాం అని చెప్పాం. తెలిసిన వాళ్ళు వాళ్ళకి లోపల ఉండేటువంటి జీవుని యొక్క ప్రేరణ చేత వారందరూ వారుగా వస్తున్నారట అంటే అది దైవ ప్రేరణ. దైవ ప్రేరణ అనేటువంటిది ఉన్నదంటే కుంపట్లో చిన్న రాజుకున్న బొగ్గు ఉన్నట్టండి, ఇప్పు కణిక ఉన్నట్టు. ఆ కణికను మనం విసురుకుంటే మిగతా బొగ్గులకు కూడా అంటుకుంటూ ఉంటుంది, విసురుకోకపోతే అది నివురు కప్పేస్తుంది రాదు, అది కూడా ఆరిపోదు కదా. అందుకనే పూర్వకాలంలో మన ఇంట పొయ్యారిపోతే పక్కింటికి వెళ్ళి ఒక దానికి ఒక ప్రత్యేకంగా ఒక గరిట ఉండేది, వాళ్ళ కుంపట్లోంచి ఓ 2-3 బొగ్గు కణికలు తీసుకుని మన కుంపట్లో వేసుకునేవాళ్ళు, వేసుకుని విసురుకుంటే అప్పుడు మన కుంపటి బాగా అంటుకుంటుంది కదా. అందుకని మునదల్లా ఆ మాటి మాటికి ఆర్పేసుకుంటే మాటి మాటికి మళ్ళీ తెచ్చుకుని పెట్టుకుంటే ఆర్పేసుకుంటూ ఆర్పేసుకోడు, రోజు రోజుకి అంతకంతకి అది వృద్ధి చెందుతూ ఉండాలి, ఆరిపోకూడదు. ఆరిపోకుండా ఆ ఆసక్తిని మనం పెంచుకుంటూ వెళ్తూ ఉంటే మనం చదువుకున్నవి మళ్ళీ మళ్ళీ చదువుకునేటువంటి ఆసక్తి కలదు. అలా ఆసక్తి ఉండి కూడా అన్ని మర్చిపోతున్నామే అంటే మనకి మన మీద దుఃఖం వస్తుంది కదా, ఆసక్తి ఉంది అన్ని మర్చిపోతుంది. అప్పుడు ఏం చేయాలి? ఏకాంతం. మీకు చెప్పాను నేను చాలాసార్లు, ఏకాంతం చాలా ముఖ్యం మనిషికి. ఈ ఏకాంతమును పాడు చేసేటువంటి వాళ్ళు శ్రీకాంతుని చేరే అవకాశం లేదని చెప్తుంటారు. నిలువనే ఉన్నాడు శ్రీకాంతుడు, అతని వెలుగే మన ఎందు ఎరుకగా పనిచేస్తుంది, అతని ఉనికే మన ఉనికిగా ఉంటుంది. మనం ఉన్నా అంటే దైవం ఉండటమే మనంగా ఉంటాం. మన ఎందు ఎరుక ఏర్పడింది అంటే దైవం యొక్క కాంతియే మన ఎందు ఎరుక. ఆ ఎరుకను పట్టుకుని పనులన్నీ చేసుకుంటాం. ఉనికి ఎరుక ఆధారంగా అన్ని పనులు చేసుకుంటూ ఉండాలండి. ఉనికి తండ్రి, ఎరుక తల్లి, ఈ రెండు లేకపోతే మనం లేవు. ఎక్కడో వెతుక్కోవటం, ఎక్కడో వెతుక్కోవటం. నీవు ఉన్నావు సత్యం, ఎవరికి చెప్పక్కర్లేదు. అది నీకు ఎరుక కలుగుతోంది, ఎరుక మళ్ళీ ఉనికిలో వెళ్ళిపోతుంది రాత్రి. ఈ కలిగిన ఎరుక వల్ల కదా నువ్వన్నీ తెలుసుకుంటున్నావు. నీకు కలిగిన ఎరుక బట్టి ఆధారంగా ఎరుకనే తెలియటానికి ప్రయత్నించి నిన్ను నిద్రలో లేపినటువంటి చైతన్యమును నీవు తెలుసుకునే ప్రయత్నం చేస్తావు అంటే అది నీవు నీ తల్లిని తెలుసుకునే ప్రయత్నం. ఎరుక తెలిస్తే ఉనికి కూడా తెలుస్తుంది. ఇంకా నీ లోపలే అదే చెప్తాడు నారదుడు హిరణ్యకశిపుడికి, నేను చాలాసార్లు చెప్పుకున్నాం, ఎక్కడెక్కడో వెతుకుతే బతికి లేడంటున్నావు, ఎవరు లేడంటున్నాడంటే నా నీ సోదరుడిని చంపినటువంటి వాడు లేడంటున్నావు. లేని వాడు ఎట్లా చంపుతాడు, ఉన్నాడు అన్ని చోట్ల వెతికాడండి హిరణ్యకశిపుడు, వెతికితే ఎక్కడ కనబడలేదండి, కనబడకపోతే లేడు కశిపుడు. నారదుడు వచ్చాడు, లేడంటావు ఏంట్రా, ఎవరు లేడంటున్నావు అంటే అదే మా అన్నయ్య చంపిన వాడు లేడంటు, అదే మీ అన్నయ్య చంపిన వాడు అంటున్నావు లేడంటున్నావు, వాడు ఎక్కడొక్కడు ఉంటాడు కదా కదా. అట్లాగే మనం కూడా లేడు 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 అంటాం. అసలు నువ్వు ఎట్లా ఉన్నా, నీకు ఎరుక ఎట్లా వస్తుంది, నీకు ప్రాణస్పందన ఎట్లా జరుగుతుంది, అవి చూడు ముందు అటు. అందుకని నారదు అంటాడు, నీ ఇంట్లోనే ఉన్నాడేమో చూసావా, నా ఇట్లా ఎట్లా ఉంటాడు ఏమో, నీలోనే ఉన్నాడేమో చూసుకుంటే మనలోనే ఉన్నాడు, అక్కడే వెళ్ళక. అందుకే కదా ఆ కొడుకులో ఉన్నాడు, అందుకని వాడి సమయంలో చూశాడు. ఆ కొడుకులు చూస్తాడు, వీళ్ళు ఉన్నాడు, వీళ్ళు దాక్కున్నాడు, కొడుకు కాబట్టి మొహపడతాను వీళ్ళు చంపేద్దాం అనుకుంటాడు. సో వెళ్తానికి ఆ సాహసం తెచ్చుకుంటాడు. అందుకని మనకి మన లోపల ఉన్నటువంటి దైవాన్ని మనం చేరటానికి మనకి కొంత ఏకాంత సమయం కావాలి. దానికి పెద్దలు తన లోపల ఉండేటువంటి దైవాన్ని తాము చేరినటువంటి వాళ్ళ కథలు ఉంటాయి, వారిచ్చినటువంటి బోధలు ఉంటాయి. అవి నిత్యం పొద్దున్నే మనం చదువుకున్నాం అనుకోండి, మనం ఏ తొమ్మిదింటిగా చదువుకుందాం అనుకుంటే మన ప్రపంచం అంతా మీద పడిపోతాం కదా. ఈ మొబైల్ ఫోన్లు ఉంటాయి, టెలిఫోన్లు ఉంటాయి, చాలా ఉంటాయి, మనుషులు వస్తుంటారు పోతూ ఉంటారు, వీళ్ళందరూ మనకు ఆ సమయంలో ఏం చదువుకుంటా. అందుకని రాత్రిపూట ఆలస్యంగా అన్నా దీనికోసం కూర్చోవాలి, లేదా ఉదయం కొంత ముందుగా నిద్రలేచన్నా దీనికోసం కూర్చుని మనం ఇదివరకు చదువుకున్నవే మళ్ళీ చదువుకోవచ్చు. చదువుకుంటే ఇప్పటికే తెలిసి ఉన్నారు కాబట్టి చదువుకుంటే మీకు ఇంకా బాగా అర్థం. అసలు చదువుకోలేదనుకోండి, మనం ముందుకు పోతుంటే వెనక నుంచి ఎలాగా ముడుచు పోతూ కదా. కొత్త తివాసి తీసి మనం వాళ్ళు రిక్షాలో తెస్తుంటారు కదా, లేదా వాళ్ళు చుట్టేసి ఎన్నో రోజులుగా రిక్షాలో తిప్పుతుంటారు, వాళ్ళేం దాన్ని తెరిచిపెట్టరు కదా. దానికి మనం ఇంట్లో తెచ్చి వేసుకుందాం అనుకుంటే ఇలా తెరుస్తుంటే వెనక నుంచి మూసుకుంటూ వచ్చేస్తాం, తెరుచుకుంటూ వెళ్ళంగానే వెనక నుంచి మూసుకుంటూ మళ్ళీ అట్లాగే వచ్చేస్తాం. అందుకనే మీరు మాయాబందర్ సినిమాలో చూసుకారు, వాళ్ళిద్దరు చాలా తంటాలు పడతారు అటు ఇటు తిరగడం కదా. నాకు లేదా తెలిసి వాటి మీద సోఫాలో కూర్చులో అవి అన్ని పక్కన పెట్టేసేటం. అంచేత మనం మర్చిపోవటం అనేటువంటి సహజం మానవ ప్రకృతి, అది మరపు రాకుండా ఉండటం కోసం స్మరణ అభ్యాసం అవ్వాలి. ఏదైనా అభ్యాసం అయితే ఇంక మరపు ఉండదు. మనం ఏదైతే మనకి బాగా అభ్యాసములుగా మిగిలిపోయినాయో అవన్నీ మనం గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం లేకుండా గుర్తొచ్చేస్తాం కదా. స్నానం చేయాలని గుర్తొచ్చేస్తుంది, కాఫీ తాగాలని గుర్తొచ్చేస్తుంది, అన్నం తినాలని గుర్తొచ్చేస్తుంది, దుస్తులు వేసుకోవాలని గుర్తొచ్చే అభ్యాసం చేస్తుంది. ఇది కూడా అంతే అభ్యాసం. ఇక్కడ కూడా కృష్ణుడితో చెప్తాడు అభ్యాసమే, అభ్యాసం లేకుండా ఏమి కాదు. నువ్వు ఎలా అభ్యసిస్తే అలా వస్తూ ఉంటుంది. అందుచేత ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే, ఇప్పుడు పుదు చక్రవర్తి మళ్ళీ భగవద్ దర్శనం చేసి భగవంతుడి యొక్క వైభవాన్ని పొగుడతారు. అంతకుముందు ధ్రువుడు పొగిడాడు, అంతకుముందు ఎంతో మంది పొగిడాడు, కపడుని సందర్భంలో కర్దముడు పొగిడాడు కదా. కపడు వచ్చినప్పుడు తండ్రి అనేటువంటి కర్దముడు కపడుని దైవంగా దర్శించి పొగిడాడు. అది అప్పుడు చెప్పినప్పుడు చాలా మంది స్ఫూర్తి చెంది అదొక పుస్తకంగా వేసేయమన్నారు. అంటే అదొక పుస్తకంగా తెలుగులో ఉంది కాబట్టి ఇంగ్లీష్ లో కూడా వేసి ఇచ్చారు. మళ్లీ మళ్లీ చూసుకుంటున్నాం అనుకోండి, మన ఎందుకు భగవత్ తత్వము మన ఎందున్నదే మనకు ఆవిష్కరింపబడటానికి అవకాశం ఉంటుంది. ఎక్కడో లేడు, లోపలే ఉన్నాడు, మన ఎందు మన వలనే ఉన్నాడు. అతడు ఉంటే మనం ఉన్నామని మనం అనుకుంటున్నాం, అతని ప్రతిమగా మనం ఉన్నాం, అతని మిర్రర్ ఇమేజ్ గా మనం ఉన్నాం. మన మిర్రర్ ఇమేజ్ గా మన స్వభావం ఉంటుంది, దాని ప్రకారం మన శరీరం ఉంటుంది, మనం నలుగురం. అందుకని మన స్వభావం వైపు చూడకుండా మనలో ఉండే ఈశ్వరుని వైపు చూడాలి. అందుకు ధ్యానాలు గాని పూజలు గాని ఆరాధనలు గాని లోపల ఉండేటువంటి వాడు వాడు ఆధారంగా నేనున్నాను, నేను ఆధారంగా అతడు ఉండబట్టే నాకు ఎరుక, నాకు స్పందనం, నా ఉనికి. అతని ఆధారంగా నేనుంటే నేను నా స్వభావాన్ని నిర్మాణం చేసుకున్నాను. అది రకరకాలుగా నిర్మాణం చేసుకుంటా అందరం, అది కూడా నేనే. అంచేత ఆ నేనులు వేరువేరుగా ఉంటాయి. దైవ ప్రతిమగా ఉండేటువంటి జీవుడు అందరి యందు ఒకే విధంగా దైవం యొక్క ప్రతిరూపంగా ఉంటాడు, కానీ అతను ఏర్పరచుకున్న స్వభావాలను బట్టి వేరువేరుగా గోచరి, వేరువేరు దుస్తులు వేసుకుంటే వేరువేరుగా కనబడేట్టుగా వేరువేరు స్వభావాలు మనకు ఉండటం చేత వేరువేరుగా మనం గోచరిస్తూ ఉంటాం. ఈ స్వభావానికి ఆధారంగా ఉన్నటువంటి జీవుడు అందరిలోనూ ఒకటే, ఒకే రకంగా ఉంటాడు, ఒకే తండ్రి పిల్లలు. ఆ జీవుడు ఈశ్వరుడు నుంచి దిగి వచ్చినటువంటి వాడు. దైవమును పురుషుడుగా సంబోధిస్తే ఈశ్వరుడు అంటాం, స్త్రీగా సంబోధిస్తే ఈశ్వరి అంటాం. ఈశ్వరి ఈశ్వరీయుగం సర్వభూతానాం అంటూ ఉంటాం కదా, అంటే పుట్టిన వాటిని అడిగి ఈశ్వరి అని. ఈశ్వరుడన్నా ఈశ్వరుడన్నా మీరు మీ అవగాహన మేరకు పురుషుడుగానో స్త్రీగానో ఆరాధన చేసుకోవచ్చు. దైవం పురుషుడు స్త్రీ కూడా ఏకకాలంలో కనబడితే విలుగ్గానే కనిపిస్తారు, ఇంకంతకన్నా కనబడే మార్గం లేదని. అంచేత అలాంటి వాడిని దర్శనం చేసి అప్పటికే పరిపూర్ణుడైనటువంటి పృథు చక్రవర్తి మనకి ఉపోద్ఘాతంకే సమయం అయిపోతుంటుంది. కానీ ముఖ్యం ఎందుకంటే మనం ఊరికే కాగితాలు చెప్పుకుంటూ ముందుకెళ్ళిపోతే అన్నాము, మనకేదో ఒక ప్రతిరోజు కొంత ఏకాంత సమయం, కొంత గ్రంథ పఠనం, దానికి మనకు అవగాహన ఏందో పుస్తకాలు రాసుకోవటం, అవగాహన కాని దానికి సందేహంగా రాసుకుని తెలిసేవాళ్ళని అడగటం, ఇట్లా ఏదో పెట్టుకోవాలి. స్వాధ్యాయ ప్రవచనాభ్యాన్న ప్రమదితవ్యం అని తెలిసింది 10 మందికి చెప్పుకోవడం వల్ల కూడా నీకు బాగా నీ ఎంత స్థిరపడు. అందుకని రోజు చదువుకో, రోజు నీకు తెలిసింది వినేవాళ్ళు ఉంటే చెప్పుకో అని చెప్పారు విష్ణు. స్వాధ్యాయము ప్రవచనము రెండు చేస్తూ ఉన్నాం. అందుచేత అలా మనం చేసుకుని వృద్ధి చెందుతూ ఉండాలి. ఇప్పుడు ఈ పృథు చక్రవర్తి మాట్లాడుతున్నాడు, కింద తరగతి బెంగళూరులో చెప్పాను ఇది. అయినప్పటికీ ఎన్నిసార్లు చెప్పుకున్నా చాలా సులభంగా మర్చిపోయే స్వభావం కలిగినటువంటి మనం మళ్లీ మళ్లీ చెప్పుకుంటూ ఉండాలి. అదే కదా మైత్రేయ మహర్షి శ్రీకృష్ణుని అడుగుతా అట్లా అడుగుతాడుట అలా మంత్రధారంలో మాస్టర్ గారు రాశారు. అప్పుడు శ్రీకృష్ణుడు ఎరిగిన దానినే మరల ఎరుగ చెప్పవలను కదా, ఎరిగిన దానినే మరల ఎరుగ చెప్పవలను కదా. ఎందుకంటే మర్చిపోతారు కదా. ఎందుకు మర్చిపోతారంటే మనసు బుద్ధితో అనుబంధం పెంచుకోకుండా ఇంద్రియములతోనూ బాహ్య ప్రపంచంతోనూ అనుబంధం పెంచుకుని ఉండటం చేత ఒకటే కారణం. ప్రజ్ఞ మానవుడి ప్రజ్ఞ మనసు ఎందు ఉంటుంది, అది బుద్ధితో అనుసంధానం చెందితే బుద్ధిలోకంలో ఉండే విషయములన్నీ గుర్తు వస్తుంటాయి. అవి ఇంద్రియములు ప్రపంచము వీటితో బాగా లెంక వేసుకుంటే ప్రపంచంలో విషయాలన్నీ బాగా గుర్తుంటాయి. అప్పుడు వాళ్ళు విషయ ప్రభృష్టులై అంటారు. విషయ ప్రభృష్టి అంటే ఆ విషయాలు ఈ విషయాలు ఇంకో విషయాలు అట్లా ఆ ఎడతెరిపి లేకుండా మాట్లాడుకోగలిగిన విషయాలు ఉంటాయి అందరికి కదా. ఈ విషయాలన్నీ విషములని చెప్తారు, ఎందుకంటే నీకు కాలం హరించుకుపోతూ ఉంటుంది, నువ్వు మృత్యువు దగ్గరైపోతూ ఉంటావు, నీకు ఇట్లా ఈ విషయ ఆసక్తిలోనే జీవితం అంతా అయిపోతుంది. పుద్దు చక్రవర్తితో మాట్లాడుతున్నాడు, ఈశ్వర వరమిత్రుడంటివి కదా, నువ్వు వరమిస్తానంటున్నావు, నాకు దేహముపై అభిమానం ఉననే కదా భోగములు కావలసినది అని. దేహముపై అభిమానం ఉన్నవాడికి అవి ఏమీ కావాలని ఉంటుందండి. దేహమందు అభిమానం అంతంత మాత్రమే, దేనికి దేహమునందు అభిమానం కన్నా దేహమునందు కర్తవ్యం ఉంటుంది తెలిసిన వాడికి. ఈ దేహము ద్వారా నేను లోకహితమును నిర్వర్తించుకుంటాను అనేటువంటిది అది ఆర్య మార్గం. ఈ దేహం ఉన్నంతకాలం, ఈ దేహమందు ఊపిరితో నేను కూడి ఉన్నంతకాలం నేను లోకమునకు నాకు చేసినంత ఉపకారం చేస్తూ ఉంటాను, అందుకే బతుకుతాను, లేకపోతే నాకు ఈ ఊపిరి అక్కర్లేదు, ఈ శరీరము అక్కర్లేదు అనేటువంటి ఒక పద్ధతి. అంచేత ఇప్పుడు అలా ఉన్నవారికి దేహం అన్నది అభిమానం ఉండదు, దేహమునందు కర్తవ్యమే ఉంటుంది. దేహమునందు అభిమాన పట్టం అంటే మోహపట్టం అవుతుంది. దేహమునందు కర్తవ్యం అంటే దానికి ఏమి ఏర్పాటు చేయాలో అంత మాత్రం ఏర్పాటు చేసి దాన్ని వినియోగించడమే కానీ దాని గురించినటువంటి ఇక ఇతర సమయంలో కర్తవ్యాన్ని మించిన పోషణము భావము దాని మీద ఉండదు, దాన్ని చక్కగా వినియోగించుకోవటమే ఉంటుంది. అంచేత అసలు దేహమే లేదనుకోండి ఏ భోగములు అక్కడ. దేహం అంటే అది 3 రకముల దేహములు ఉన్నాయి. కారణ దేహం అంటే వజ్ర శరీరం, తర్వాత సూక్ష్మ శరీరం బంగారు దేహం, అటుపైన స్థూల దేహం, 3 దేహాలు. ఈ 3 దేహాల్లో ఉన్నప్పుడు ఏదో సమయంలో దేని మీదైనా అభిమానం రావచ్చు. 3 దేహములు దాటినటువంటి వాడి జీవితం నిష్కారణంగా ఉంటుంది. అంటే వాళ్ళు ఎదుటి వారికి ఉపకారం చేయడంలో కారణం ఉండదు. కార్యకారణ లోకాల్లో దాటిపోయి ఉండేటువంటి వాళ్ళు మహాత్ముడు, వారు ఎవరికి ఏ ఉపకారం చేసినా వీడు మనకి పనికొస్తాడు ముందని చేయరు, అది వీడు కృతజ్ఞుడై ఉండాలని చేయరు. వాడికి అవసరం కాబట్టి వాడికి ఉపకారం చేసేవారు, వాడి నుంచి ఏం ఆశించరు, వాడి నుంచి ఏం కోరరు. ఎందుకు ఇట్లా చేస్తూ ఉంటామంటే అట్లా చేయటం నా లక్షణం, నా స్వభావం. ఇట్లా చేయకుండా ఉండలేవా అంటే ఉండలేదు. ఏం చేస్తా, నేను తీసిన వాడికి కూడా సాయం చేస్తావంటే చేస్తాను, ఇట్లా ఉంటాను. అలా ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఏంటంటే కారణములు దాటి ఉంటారు కాబట్టి కార్యకారణ సంబంధమైనటువంటి కర్మ అక్రమంగా వాళ్ళని వదిలేస్తారు. వాళ్ళు ముక్త సంఘులు అంటే అంటే ప్రభువు ఆ స్థితిలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు నాకు ఇంకా కావాల్సిన ఏముంటాయి ఏం లేవంటున్నాడు. భోగము దేహాభిమానం ఉన్ననే కోరికల ఆవశ్యకత ఉండను. సజ్జనులు వరము కోరుదురా, సుఖముపై ఆసక్తి గల జీవులకు కూడా వారు అనుభవించు సుఖములు నీ వరములు కాక సొంతమా. ఎవరికైనా సుఖం లభించినా ఆ సుఖము నీ అనుగ్రహమే తప్ప వాళ్ళేదో మేము ఏర్పాటు చేస్తున్నాం అనుకున్నప్పటికీ నిజానికి నీవు అనుగ్రహించకపోతే వారికి ఆ సుఖం అప్పుడు ఉండే ప్రశ్న ఉండదని చెప్తున్నాడు. అటు నీ వరములు నరకం అనుభవించే వారికి కూడా కలుగుతున్నవి కదా. నరకంలో కూడా కష్టపడుతున్నప్పుడు కూడా అప్పుడప్పుడు అందులో కాస్త కొంత సుఖం లభిస్తూ ఉంటుంది కదా. మనం ఇప్పుడు ఇంత కష్టంలోనూ ప్రతి వాళ్ళకి ఏవో కష్టాలు వస్తాయి కదండి, ఆ కష్టాల్లో కూడా కాస్త కొంచెం అంత ఎవరికో బాగా ప్రాణాపాయంగా ఉంది, హాస్పిటల్లో వాళ్ళని చూసుకుంటూ ఉన్నాం, అక్కడే హాస్పిటల్లో మనకి సరిగ్గా పడుకోవడానికి చోట్లేకపోయినా విన్న చోట్లోనే ఎట్లా కొట్లా సర్దుకుపోయి ఏదో సమయంలో కాస్త నిద్రపోతాం కదా. అంటే నరకంలో సుఖం అంటే అట్లా ఉంటుంది, నరకం అంటే అసలు బొత్తిగా సుఖం లేకపోవటం ఉండదు, అక్కడ కూడా సుఖం. ఆ విధంగా సుఖాన్ని పొందుతూనే ఉన్నారు కదా. మూర్ఖులు కూడా తాము సాధించుకున్న మనకును ఇంద్రియం సుఖముల పేర నీవరములే అనుభవిస్తుండగా కోరవలసినది ఏమున్నది అన్న. ఈ వరమే కాదు, మహాత్ముల వాక్కుల నుండి వెలువడిన పొగడ్తల రూపమున కలిగిన సత్కీర్తి కూడా నాకు అక్కరలేదు. మామూలుగా సత్కీర్తి ఎంతకాలం ఉంటుందో ఒక మనిషికి అంతకాలం అతడు స్వర్గమందు ఉంటూ ఉంటాడు. స్వర్గం అంటే అనుభూతి పరంగా ఈ భోగములు అనుభవించేటువంటి స్థితులలో ఉండేటువంటి కాలమునంతా స్వర్గలోకవాసము అంటారు. భూమి మీదే స్వర్గం అనుభవించవచ్చు, భూమి మీదే నరకం అనుభవించవచ్చు. చాలా బాగుంది, హాయిగా ఉందనుకున్నారనుకోండి, ఆ కష్టం స్వర్గంలో ఉంది. ఇబ్బంది చాలా కష్టంగా ఉంది, ఇబ్బందిగా ఉందనుకున్నప్పుడు నరకంలో ఉన్నట్టు. అలా కాకుండా ఎంత కీర్తి సత్కీర్తి ఉంటే అంత మనకి ఈ విధమైనటువంటి భోగములు ఉంటాయి. ఎవరికి? శరీరం ఉన్న వారికి. స్వర్గము చేరిన వారికి కూడా శరీరములు ఉంటాయి. అవి చెప్పా కదా, సూక్ష్మ కారణ శరీరములుగా బంగారు కాంతి శరీరములు కాని వజ్రకాంతి శరీరములు కాని కలిగి ఉంటారు. సిద్ధులు, మహర్షులు, బ్రహ్మర్షులు వాటిని కూడా వదిలేసి, కానీ లోకములలో ఉంటారే సత్యలోకము, తపోలోకము, మహర్లోకము, జనవలోకము, సువర్లోకము, భువర్లోకము, భూలోకము, ఇందులో ఉండేవారందరూ ఏదో ఒక దేహంతో ఉంటారు. దేహంతో ఉండే వాళ్ళకి అనుభూతులు ఉంటాయి. ఊర్ధ్వలోకములలో సుఖం ఎక్కువగా ఉంటుంది, అధోలోకములలో సుఖము తక్కువగా ఉంటుంది. అందుచేత ఈ సుఖములన్నీ కూడా ఒక ఎత్తుగా ఈ పుణ్యం చేయటం వల్ల మీకు మీరు చేసిన పుణ్యం ఎంతకాలం గుర్తుపెట్టుకుంటే జనసమూహం అంతకాలం మీరు పుణ్యలోకాల్లో ఉంటారు. ఉంటుంది ఎంతకాలం ఈ పుణ్యం భూమి మీద గుర్తుపెట్టుకుంటారో అంతకాలం మీకు ఉత్తమ లోకాల్లో చక్కని అనుభూతి ఉంటుంది. మిమ్మల్ని మర్చిపోయారు, మిమ్మల్ని మర్చిపోతే అంటే మీ కీర్తి ఇంకా లేదు కదా. కీర్తి లేనప్పుడు మీరు ఇంకా అక్కడ ఉండరు. అందుచేతనే ఒక కథ చెప్తారు పురాణాల్లో. ఓ రాజుగారు చాలా సత్కార్యాలు చేసి ప్రజల్ని చక్కగా కన్న ప్రజల వలె పారించి వారికి కావాల్సిన చేసి పెట్టి వారికి వారు తాగటానికి తటాకములు ఏర్పరిచి సంచారం చేయడానికి రహదారులు ఏర్పరిచి అన్ని చేసి ఎంతో మంది చేత పొగడ్తలు ప్రశంస పొంది ఆ కార్యముల చేత పుణ్యలోకానికి వెళ్తాడు. పుణ్యలోకానికి వెళ్తే కొన్నాళ్ళు అయిపోయింత ఇంకా అయిపోయింది నీ టైం కిందకెళ్ళిపోమని కదా ఇది. అదేమిటి అన్ని పుణ్యం చేశాం కదా కిందకెళ్ళిపోయాడంటే ఇప్పుడు ఎవరు నీ గురించి అక్కడ గుర్తుపెట్టుకోవట్లేదు మర్చిపోయాను. ఎందుకే వెళ్ళి ఫలానా చోట ఈ తటాగా ఎవరు తరించారంటే ఏమో మాకేం తెలుసు అంటారు. మన అలా వెళ్తుండే ఇక్కడి నుంచి అటు కానీ ఉత్తరం కానీ దక్షిణం కానీ ఎటుపోతున్నా తూర్పు ఎలాగో వెళ్ళాలి సముద్రం మనకి పడమరగా వెళ్ళచ్చు. ఏవో తటాకాలు వచ్చినాయనుకోండి ఎవడు తవ్వించాడు ఆ తటాకం? ఎవడు తవ్వించాడు? తవ్వించినప్పుడు గుర్తుంటుంది కొంతమందికి కదా, అటు పైన గుర్తుండదు కదా. మనం అన్నటి వరకు అశోకుడు చెట్లు నాటించడం తటాకములు ఏర్పరచడం చదువుకోవట్లేదు కదా. క్రమంగా ఎవరి గురించి మర్చిపోతావో వారికి పుణ్యలోక వాసం పోతుంది. అంచేత మళ్లీ వచ్చి మళ్లీ పనిచేస్తూ మళ్లీ పుణ్యం సంపాదించుకుంటే మళ్లీ సుఖం పొందే లోకాల్లో ఉండదు. అలా కృష్ణుడు చెప్తాడు అష్టమాధ్యాయంలో అట్లా పుణ్యలోకాల్లోకి వెళ్ళటం పుణ్యం అయిపోగానే కిందకి రావటం ఈ గొడవ అంతా ఎందుకురా? ఈ కిందకి పైకి తిరగకుండా ఎప్పుడు అంతకన్నా పైన ఉండేటువంటి విధానం ఉంది, అది నిష్కామ కర్మయోగము చేసుకుంటూ పో. నిన్ను ప్రశంసించాడా నాకు సంబంధం లేదు, నిన్ను విమర్శించాడా నీకు సంబంధం లేదు, నీకు మంచి అనిపించింది చేసుకుంటూ దీనివల్ల 10 మందికి ఉపయోగపడుతుందంటే చేసుకుంటూ పో. 10 మంది కాదు ఒక్కడికి ఉపయోగపడుతుందన్నా చేయ, వాడు ఎవడైనా పడాలి, వాడికి ఉపయోగపడుతుంది అనుకునేది చేసుకుంటూ పో. ఏం ఆశ వాళ్ళు నీ గురించి బాగా చెప్పుకుంటున్నప్పుడు కూడా నీకు ఆ బలం నీకు పుణ్యలోకాల్లో పనికొస్తుంది. అప్పుడు దానివల్ల కూడా నువ్వు పుణ్యలోకాల్లో ఉండొచ్చు. నాకు అది కూడా అక్కర్లేదు అన్నాడు. ఇప్పుడు ప్రజలకు కీర్తించేటువంటి కీర్తి వల్ల ఈ మహాత్ములే కీర్తిస్తున్నారు ఆయన. మహాత్ముల వాక్కుల నుండి వెలువడిన పొగట్టల రూపమున కలిగిన సత్కీర్తి కూడా నాకు అక్కర్లేదు. ఐఆమ్ విత్ యూ, ఇంకా నాకేం అక్కర్లేదు. నేను ఇంకా నాకేం అక్కర్లేదు. అతడే నేను, నేనే అతడు అనుకున్న వాడికి ఇంకేం అక్కర్లేదు. ఎందుకు అక్కర్లేదంటే వాడు సమస్తం. సమస్తమైన వాడితో నువ్వు కూడి ఉంటే ఇతర విషయంలో ఉంటే అంత, లేకపోతే అంత. సత్కవులు హాలికులైననేమి అన్నాడు పోతనామాచు. పడందనుకుంటే నాకేం తక్కువైందయ్యా, నేను దేవుడితోనే ఉన్నాను ఎప్పుడు. ఎక్కడ కూర్చున్నా దేవుడితో ఉండేవాడు, ఎక్కడ కూర్చుంటే కదా. అందుకని దైవముతో కూడి ఉండటం అనేటువంటి రుచి తెలిసిన వాడికి ఇంకా దేంతోనూ వాడు కూడి ఉండడండి. అందుకని అంబుజోదర దివ్య పాదాల వింద చింతనామృత మత్త చిత్త మేరీ ఇది ఇతర అంబు చేర నేర్తూ ఉంటాడు ప్రహ్లాద్. అట్లా ఆ భగవంతుడి యొక్క సాన్నిధ్యాన్ని ఎప్పుడూ అనుభవిస్తున్నటువంటి వాడికి ఆ మత్తు ఎంత బాగుంటుందంటే ఇక్కడ ఇంక ఏ మత్తు ఎక్కదు. అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన మత్త చిత్తము ఏది ఇది ఇతరము చేర నేర్చుకుంది. మిగతా వాటిలోకి ఎందుకు వెళ్తుంది? పందంటే మురుగుడిలోకి వెళ్తుంది. హంస వెళ్తుందా అని వెళ్ళదుగా. ఇదేదా పద్యం మందార మకరంద మాధుర్యమున తేరు మధుపంబు పోవునే మదనముల నిర్మల మందాకిని సరళ వీచికల చూడు రాయంస తరుణే తరంగణులకు. ఇలా ఉంది కదా పద్యం. అంచేత దీనికి ఇంకా నాకేం అక్కర్లేదు, ఊరికే అది కావాలి ఇది కావాలి అది ఇస్తాను ఇది ఇస్తాను నువ్వు చెప్పినా ఇక్కడ ఏం లేదు. అంటే మనకేదైనా ఉందనుకోండి అప్పుడు ఏదో కోరదాం. ధ్రువుడికి మొదట తపస్సు చేసినప్పుడు ఉంది కదా, బాగా వినుంటే మీరు గుర్తుంటే. ఉండటం చేత రాజ్యాధిపత్యం అన్ని ఏర్పాటు చేసిస్తాడు. అట్లా భగవంతుడు మనలో లేచ మాత్రమేనట, అపరిపూర్ణత ఉన్నా అది కూడా పూర్తి చేసి తనతో శాశ్వత సాన్నిధ్యం ఇచ్చేటువంటి కరుణామయుడు అయి ఉండటం చేత మాటి మాటికి అడిగి పెడతాడండి, ఇంకా అడుగుతాడు. చూడండి, మనం పెడితే అన్నం పెడుతున్నప్పుడు ఇంకొంచెం పెట్టి ఇంకొంచెం పెట్టి ఇంకొంచెం చాలు అనిపించేంత వరకు పెడతాం కదా, చాలు అన్న తర్వాత కూడా పెడతాం కదా, ఇంకా చాలండి అని విసుగుపడేంత వరకు పెడతాం కదా. అది ఒక్కటేట మనం చేయగలిగింది, ఎవరినైనా బాగా పరిపూర్ణంగా ఇంకా నాకు చాలు అనిపించగలిగింది అన్నం పెట్టడం విషయంలో ఇంకెక్కడ అనిపించిన ఎక్కడ. అంచేత ఆ విధంగా చాలు అనిపించేశాడు భగవంతుడు పృథు చక్రవర్తి చేత. అందుకే నాకు ఆ కీర్తి కూడా వద్దు, మళ్ళీ దానివల్ల మళ్ళీ యశోదేహంలో ఉండాల్సిన అవసరం లేదన్నాడు. అది నీ పాదపద్మములైన తేనె వలె వారి వాక్కులందు కలిగిన మాధుర్యమే కాని నా కీర్తి కాదు. కీర్తి మంది కాదండి అది మనకు తెలియాలి అందరికీ. అంటే వాళ్లే సభలు పెట్టుకుని వాళ్లే పొగిడించుకోవడం ఇలా ఒకటి జరుగుతూ ఉంటాయి కదా. భగవంతుని యొక్క అనుగ్రహమే కీర్తిగా ప్రసరిస్తూ ఉంటుంది. అది కోరినా లభిస్తుంది, కోరకపోయినా లభిస్తుంది. బోధనా మాస్టర్ ఏ కీర్తి కోరలే, భాగవత మూర్తులు ఎవరు ఏ కీర్తి కోరలే, వాళ్ళని ఎవరు మర్చిపోరు. ఎందుకని లోకోత్తరమైనటువంటి శ్రేయస్సు కలిగించినటువంటి వారు వేదవ్యాసుని ఎవరూ మర్చిపోలేరు కదా, కాళిదాసుని మర్చిపోలేరు. అంతేందుకు మన మాస్టర్ గారు మనతో పాటు ఇక్కడ ఉన్నారు. ఆ రోజుల్లో ఈ ఊళ్ళో చాలా హేమహేమలు రోజు పేపర్లో పడేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. వాళ్ళు ఎవరు ఇప్పుడు వాళ్ళ గురించి ఎవరు తెలుసుకున్నారు, దీని గురించి తెలుసుకునేవాళ్ళు పెరుగుతూ ఉంటారు, వాళ్ళ గురించి తెలుసుకునేవాళ్ళు తగ్గిపోతూ ఉంటారు. ఎందుకని చేసిన పనుల బట్టి కదా. అంచేత కీర్తి కూడా నాకు కీర్తితో కూడా సంబంధం లేదు, నాకు నీతోనే సంబంధం ఉంటున్నాడు. తన ఎందుకు గుణములు ఎందుకు కొను అంటే ఎవరైతే కీర్తి గురించి భావన చేస్తారో వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు అంటే మాస్ గారికి వివరణిస్తున్నారు. తమ ఎందు గుణములు ఉన్నవనుకుని సజ్జనులు కీర్తించినను ఆ గుణములు భగవద్ అనుగ్రహములు అగుట వలన వారి పొగట్టలలో మాధుర్యము కలుగుతున్నది కాని ఆ గుణములు తన అగుట వలన కలుగుట లేదు. సద్గుణములు సజ్జనులందరిలో సమాన ధర్మములే గాని వారి సొత్తు కాదు. కనుక అవి అంతర్యామికి సంబంధించినవే గాని గుణవంతుడైన వ్యక్తివి కావు అంటున్నారు మాస్టర్. సద్గుణంబులలో సంఘంబులై వచ్చి అసలు రాజతనవి చేరినట్లు అని పద్యం. కొంతమందిలో సద్గుణాలు సహజంగా ఉంటాయి, అది భగవంతు అనుగ్రహం. ఒక సద్గుణం అదే ఆచరణలో ఉంటే మరొక సద్గుణం చేరుతుంటుంది, మరొక సద్గుణం చేరుతుంటుంది, మరొక సద్గుణం చేరుతూ ఉంటుంది. ఒక వ్యసనం ఒకటి చేరితే మరొక వ్యసనం మరొక వ్యసనం మరొక వ్యసనం ఎలా చేరిపోతాయో శుభవాసనలు పరంపరగా వచ్చేస్తాయి, అశుభవాసనలు పరంపరగా వచ్చేస్తాయి. దేనివలన అంటే నీ ఆచరణ బట్టి. మనస్సు, వాక్కు, శరీరము ఈ మూడింటిని నువ్వు నిర్వర్తించేటువంటి పద్ధతిని బట్టి నీ దగ్గరకు సద్గుణములు చేరుతాయి, చక్కని వాక్కు చేరుతుంది, చక్కని పనులు చేసేటువంటి స్థితి ఇంకా పెరుగుతూ వస్తూ ఉంటుంది. అందుకని త్రికరణ శుద్ధి ఉన్న చోట గుణములు చేరుతూ అంటే త్రికరణములు అందరికీ ఉన్నాయి, అందరికీ మనస్సు ఉంది, అందరికీ వాక్కు ఉంది, అందరికీ శరీరం ఉంది. ఈ మూడింటితో హితకార్యం చేస్తున్నారు కొన్ని క్రమంగా భగవద్ అనుగ్రహంగా సద్గుణాలు అక్కడ చేరుతూ వస్తూ ఉంటాయి. భగవద్ అనుగ్రహంగా సద్గుణాలు చేరుతూ వస్తే తప్ప సద్గుణాలు ప్రాక్టీస్ చేద్దాం, ప్రాక్టీస్ అవ్వం. మనం ఏవి పొందాలనుకుంటామో దానికి ఉపాయం ఇంకో చోట ఉంటుంది. అన్నిటికీ ఉపాయం మనకి మన వాంగ్మయంలో రోషన్ చెప్పింది ఏంటంటే హితకార్యం. హితకార్యం నువ్వు నీలో దేవతలందరూ ఎంతో హితకార్యం చేస్తుంటే నువ్వు ఇలా ఉన్నావు. నీ ఎందు శ్వాస నువ్వు నడిపించట్లేదు, నడుస్తోంది. నీ ఎందు ఇంద్రియం నువ్వు ఏర్పాటు చేసుకున్నావు కాదు, అవి ఏర్పాటైనవి. నీ ఎందు మనసు, బుద్ధి నీవు ఏర్పాటు చేసుకున్నావు కాదు, నీకు ఏర్పరిచారు. అలాగే కరచరణాదులు, అలాగే వాక్కు, వీటన్నిటినీ దేవతల మన ఎందు ఏ అని ఆశించక ఏర్పాటు చేసినట్లే నీవు కూడా నీ పరిసరమన ఎందు హితం చేస్తూ ఉంటావు. చెట్టుకు కావచ్చు, జంతువుకు కావచ్చు, మనిషికి కావచ్చు, ఏదో ఒకటి హితం. ఆ హితము నువ్వు నిష్కామంగా చేయమంటాడు కృష్ణుడు. అందుకని నిష్కామముగా నీవు నీ కార్యము నిర్వర్తిస్తూ ఉంటే సద్గుణాలు చేరుతూ ఉంటాయి. సద్గుణములు చేరటమే నీ యందు దైవము చేరటంగా చెప్తారు నాకు. ఈ సద్గుణములు ఏం జరుగుతాయంటే నీకు వికాసాన్ని కలిగిస్తూ ఉంటాయి. అంతేకాదు నీ అందరి సద్గుణములు మిగతా వారికి కూడా వికాసం కలిగిస్తాయి. ఇప్పుడు మాస్టర్ గారిని చూసి వికాసం పొందిన వారు ఎంతమంది లేరు కదా. ఎందుచేత అక్కడ సద్గుణములు చేరినాయి. దేనివల్ల చేరినాయి? ఆయన చేసేటువంటి హితం బట్టి చేరినాయి. బ్రహ్మదేవుడు కూడా విష్ణుమూర్తి అదే చెప్తాడు దాదాపు ద్వితీయ స్కంధంలో, నీవు హితము చేయడానికి జీవుల కోసం హితం చేయడానికి నువ్వు మనసు పెట్టావా, అంతసేపు నీతోనే ఉంటా, నీ గురించి ఆలోచించావా అంటే నేను మన ఎంతసేపు మన గురించి ఆలోచిస్తా కదా, ఇంత చేశాం కదా ఇప్పుడు ఎలా ఉండి అది మనకి మన గురించి మన భావన వచ్చిందనుకోండి, సెల్ఫ్ పిటీ సెల్ఫ్ అగ్రాండైజ్మెంట్, మన గురించి మనకు అభిమానం దురభిమానం ఇవన్నీ ఉంటుంటాయి. అంటే తన గురించి భావించేటువంటి సమయం ఉండదు పూర్ణమైనటువంటి భక్తుడికి. ఎంతసేపు దైవమును గురించి ఆలోచించడం ఉంటుంది, ఆ దైవం యొక్క అదే మూలంగా అన్ని ఏర్పడి ఉన్నాయి కాబట్టి వాటి ఎందు దైవ దర్శనం చేసుకుంటూ. ఏమిటి దైవం అంటే ప్రతి కనబడుతున్న విషయానికి మూలమైన విషయం దైవం, దానికి సేవ చేసుకుంటూ ఉండేటువంటిది మార్గం. అలా సేవ చేసుకుంటూ ఉండేవాళ్ళకి సద్గుణాలు చేరుతూ ఉంటాయి. చేరిన సద్గుణములు దైవం యొక్క అస్తిత్వమే, నీ ఎందు అస్తిత్వమే, అవి నీవనుకుంటే నిలబడ. కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్ని సందర్భాలు బట్టి కొన్ని కొన్ని దివ్య గుణాలు నీలో భాషించి కొన్ని కొన్ని కార్యములైపోయి ఆ తర్వాత మళ్ళీ అవి అదృశ్యమైపోతుంటాయి. పని అయిపోగానే అదృశ్యమైపోతుంది. మహాత్మా గాంధీలో స్వాతంత్ర్యం వచ్చేంత వరకు ఉన్నటువంటి ప్రభ వేరు, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత వారిలో ఉన్న ప్రభావం. ఎందుకంటే ఒక దివ్య కార్యానికి అలా ఉపకరించడానికి కొన్ని దివ్య గుణములు దివ్య శక్తులు చేరుతాయి. ఆ తర్వాత అవి క్రమంగా కార్యం అయిపోయిన తర్వాత అర్జునుడికి అలాగే ఎన్నో దివ్యాస్త్రములు అప్పటికప్పుడు స్ఫురించి ఎన్ని యుద్ధాలైనా చేస్తూ ఉండేవాడు అందుకని విజయుడని పేరు. అలాంటిది ఎప్పుడైతే కృష్ణ నిర్యాణం అయిందో అప్పుడు ఈ ద్వారకలో ఉండే స్థిరాలందరినీ కూడా హస్తినాపురం తీసుకొచ్చే దారిలో ఊరికే ట్రైబల్స్ అటాక్ చేస్తారు, బిల్లులు చేస్తే వాళ్ళ చేతిలోనే ఓడిపోతారు అర్జునుడు. ఎంతో మంది దివ్యాస్త్ర సంపన్నులైనటువంటి మహావీరులను యుద్దంలో నిర్ణయించినటువంటి అర్జునుడు జస్ట్ అట్లా స్ట్రీట్ రౌడింగ్ చేతిలో ఓడిపోయినట్టు కూడా అసలు పోయి వైరాగ్యం వచ్చేస్తుంది. అయిపోయినట్టు నేను సరాసరి హస్తినాపురం వెళ్లకుండా బదిలీకాష్టం వెళ్ళిపోయి వేదవ్యాస మహర్షి పాదాల మీద పడి వెక్కి వెక్కి ఏడుస్తాడు, నన్ను రక్షిస్తానని నన్ను ఎందుకు విశ్వాసం ఉంచి కృష్ణుడు నాకు అప్పచెప్పమని కబురు పెట్టాడు. నేను అప్పచెప్పుకుని వాళ్ళని తీసుకొస్తుంటే వాళ్ళు ఎవరైనా రక్షించలేకపోయాను. నేను ఇలా అయిపోయానేటి అంటే ఇది తెలియటం కోసమే నీకు కృష్ణుడు అప్పచెప్పాడు. నీ దగ్గర చేయడమన్నీ కూడా నీవి కావు. నీ దగ్గర చేరినటువంటి దివ్య గుణములు గాని శస్త్రాస్త్రములు గాని అది ఒక కార్యమునకై నిర్దేశింపబడినవి. అందుచేత అవన్నీ ఆ కార్యము పూర్తి అయిపోయింది, జీవన ప్రయోజనం అయిపోయి జీవన ప్రయోజనం అయిన తర్వాత అక్కడే వేలాడుతుంటే వాళ్ళకి అపకీర్తి వచ్చేస్తుంది. ఎందుకు ఇంకెట్లా వేలాడుతున్నట్టుగా మీకు రీసెంట్ గా ఒక ఎగ్జాంపుల్ అడగాలని చెప్పాలంటే గోర్బోచేవ్ అనేటువంటి ఒక రష్యన్ నాయకుడు, ఆయన పరమ గురువుల యొక్క శిష్యులలో ఒకరు. ఆయన ఆ రష్యా దేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్టుని కొంత భిన్నం చేయడానికి వచ్చి ఆ కార్యం చేసేసి అప్పుడు చాలా కీర్తి పొందాడు ఆయన. ఆ తర్వాత ఆయన మరణించి ఆ సమయం ఆసన్నమైనప్పుడు ఆ మరణం తప్పింపబడ్డది. తప్పించిన దగ్గర నుంచి ఆయన ఎందుకు కాకుండా అలా జరుగుతుంటాయి. ఇప్పుడు మనకి అందుకనే మనకి ఎంతకాలం పని జరుగుతుంటే అంతకాలం ఉండాలి. పని జరగట్లేదు అనుకోండి మన నుంచి మన రిటైర్ అయిపోవాలి కదా. మన నుంచి ఇంకా పని జరగట్లేదు అనుకున్నప్పుడు మనం రిటైర్ అయిపోవాలి. మన నుంచి పరగ దొరకపోయినా అక్కడ వేళ్లాడుతుంటే గబ్బిలల్లా ఉంటాం. గబ్బిలల్లాగా ఎక్కడ వేళ్లాడదు. పని జరుగుతుందా లేదా అంటే నిన్ను నీ దగ్గర నుంచి పొందవలసినటువంటి సద్విషయములు పొందేటువంటి వారు ఉన్నంతకాలం నువ్వు పనిచేస్తున్నావు. వాళ్ళు ఎవరు లేకపోయినా నువ్వు వాళ్ళ మీద పడి వాళ్ళు అలా బాధ పెట్టేస్తున్నావు, అలా ఉండకూడదు. అలాగే ఏ విషయంలో సరే నేను నిష్ఫలమైనటువంటి జీవితం జీవించకూడదు. అంచేత కొంతమంది వారి వారి పనులు అవ్వగానే మరి వెంటనే నిష్క్రమిస్తూ ఉంటారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే గుణములు మన దగ్గరికి చేరేవి భగవద్ అనుగ్రహంగా చేరతాయనేటువంటి ఒక రహస్యం ఒకటి మాస్టారు ఆవిష్కరిస్తున్నారు పుదు చక్రవర్తి మాటల్లో. ఎందుకంటే నా నుండి ఇన్ని సద్గుణములు ఏర్పడి ఎంతో మహత్కార్యములు జరిగిన మాట సత్యం, కానీ అవి నావి కాదు నీవే అంటే నీ సద్గుణములు నాయందుండ దర్శించి మహాత్ములు పొగుడుతున్నారు. పొగుడుతున్న మాట వాస్తవం, గుణములున్న మాట వాస్తవం, కానీ అవి నావే నావి కాదు. ఆ కీర్తి ఎవరిది? నీదే. అందుకనే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అనుకుంటాడు ఎవరు? భక్తుడు. అలాగే శిష్యుడు తనకి పొగడ్తలు ఏర్పడినప్పుడల్లా తను నడిపిస్తున్నటువంటి దైవమో గురువో అతనికే సంబంధించిన మన సంబంధించిన కాదనుకుంటాడు. యేసుక్రీస్తు కనులు ఇస్తాడు. ఒక ఆయన వెంటపడి నేను గుడివాడిని నా కనులు ప్రసాదింపవా అంటే అతని భక్త చూసేది వచ్చి కనుల దగ్గర చేయి పెడితే కనులు వస్తాయి. కనులు వస్తే నువ్వే దేవుడివి, నువ్వు నా కనులు ఇచ్చావు, నువ్వు దేవుడు అంటే నేను దేవుడిని కాదని చెప్తాడు యేసుక్రీస్తు. దేవుని కాదు, దేవుడు నీకు కనులు ఇద్దాడు అని నిర్ణయం చేసుకుని నన్ను ఒక పనిముట్టుగా వాడుకున్నాడు. అందువల్ల నీకు కనులు వచ్చేది తప్ప నేను కనులు ఇచ్చేవాడిని కాదు. అది ఎక్కడ అంటే తన యందు లేదు ఆ శక్తి, దైవము తన నుండి ప్రసారం. ఇప్పుడు ఆ బల్బులో ఏముందండి? ఎలక్ట్రిసిటీ పనిచేస్తున్నాం సేపు కదా. ఎలక్ట్రిసిటీ పనిచేయకపోతే ఆ బల్బులు ఉంచుతామా? ఎలక్ట్రిసిటీ ఈ ఫ్యాన్ లోకి రాకపోతే ఫ్యాన్ ఉంచుతాం కదా. మనలోంచి ఎలక్ట్రిసిటీ కదా ఇట్లా మాట్లాడిస్తుంది, మీరేం వింటున్నా? అది లేదనుకోండి ఏమైపోయింది? ఏం లేదు కదా, దేని వెవన్నీ. అందుకని మన సద్గుణములకు మనం ఊరికే సంకల్ప గుర్తుకోవాలి. అది ఇక్కడ ప్రధానమైన విషయం. మన యందు సద్గుణములు ఏర్పడటానికి మనం ఎప్పుడూ కార్యం కర్మయందు, కర్తవ్య కర్మయందు, యజ్ఞార్థ కర్మయందు నియుక్తులమై ఉండాలి. అంతే, అది ఉంటే ఆయన చూసుకుంటాడండి, ఆయన బాగా దగ్గర చేస్తూ ఉంటాడు. అందుకనే నేను చెప్తుంటా భగవంతుడు వెంటపడకండి, భగవంతుడికి మెచ్చే పనులు చేస్తుంటే భగవంతుడు మీ వెంట ఉంటాడు. మన పనులు ఎవరు బాగా చేస్తుంటారో వాళ్ళతోనే మనం ఉంటాం కదండి. సరే, మన పనులు చేయని వాళ్ళని వెంట మనం పడిపోతాం అనుకోం కదా. ఎవరు బాగా పనిచేస్తుంటే వాళ్ళ వెంట ఉంటాడే. నాహం వసామి వైకుంఠే నా యోగి హృదయే అద్భక్త ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద ఇట్లా చెప్తూ ఉంటాడు కదా. అంచేత భగవంతుడు మనతో ఉండటానికి మార్గాలన్నీ భగవద్గీతలో ఇచ్చారు, భగవతలో కూడా ఇచ్చారు. అందుచేత ఈయన ఇప్పుడు ఏమంటాడంటే ఈ పొగడ్తలన్నీ నాకు సంబంధించినవా? నీకు సంబంధించినవి. నాలో నీవు ఏర్పరిచినట్టు గుణములను వారు పొగుడుతున్నారు, ఉంటే సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే నీ గుణాలు కాబట్టి ఇట్లా చెప్తున్నాడు. నీవు దుర్మార్గుడు పొగడ్త విన్నప్పుడు మూర్ఖులు కూడా మూర్ఖులకు కూడా సంతోషము కలుగును. అందరి గుణములు దైవాంశాల గుటయే దీనికి కారణము. ఇది తెలిసిన సో దైవ సంబంధమైన సంతోషము కలుగును. తెలియని మూర్ఖులకు పొగిడిన వారిపై సంతోషము కలుగును. మన ఎవరు పొగుడుతున్నారో వాళ్ళేందో మనకు సంతోషం కలుగుతుంది. అది మూర్ఖత్వం అంటున్నాడు. నిన్ను పొగడలా, నీలో ఉండే గుణాలు, నీలో ఉండే గుణాలు వాళ్ళు పొగుడతారండి. అది సత్యమైతే దైవానికి సంబంధించి అసత్యమైతే అవతల వాడికి అసత్య దోషం తగులుతుంది. ఎటు తిరిగి నువ్వు అందులోంచి పుచ్చుకోవడానికి ఏం లేదు. నువ్వు కూడా ఆనందించే ఏది, ఇది దైవీ వైభవమని ఆనందించాలి తప్ప నీ అకౌంట్లో వేసుకోవడానికి ఏం లేదు అని చెప్తున్నారు మాస్టర్ గారు. ఇక్కడ ఇరుపక్షముల ఎందును దైవగుణములతో మానవుడు చేయడం చేయ వాణిజ్యమే జరుగును. వీడిని వాడిని పొగుడుతాడు, వాడిని వీడిని పొగుడుతాడు. పనులు అవటానికి కూడా ఒకళ్ళొకళ్ళు పొగుడుకుంటూ ఉంటారు కదా. అంతే కదా, సో పనులు అవటానికి పొగుడుకోవటం అనేటువంటిది వాణిజ్యం. అంచేత పనులతో సంబంధం లేకుండా ఎదుటి వారిలో సద్గుణాలు పొగటం అనేటువంటిది మంచి విషయం. అలా పొగిడినప్పుడు ఆ సద్గుణములన్నీ తనవే అనుకోవటం అనేటువంటిది మూర్ఖత్వం, దానివల్ల అహంకారం పెరుగుతుంది. తన యందు భాషిస్తున్న సద్గుణములన్నీ కూడా దైవమునవే, అతని సద్గుణములే మన యందు భాషిస్తున్నాయి, ఉండబట్టే అవి చూడంగానే మనసుకు వికాసం కలుగుతుంది. ఓ మంచి మాట వింటే వికాసం కలిగిందనుకోండి, ఆ మాట మందే కాదు, అలా భావన దైవ ప్రేరణగా అది భాషించి మనం భాషించడం చేత భాషించాం. ఒకటేమో కుంటిస, ఇంకోటేమో మరొక షా కదా, భాషించుట భాషించుట. ఇప్పుడు భాషించలేదనుకోండి, భాషణ మామూలుగా ఉంటుంది, బజారు భాషణమే కదా. భాషించిన వాడి భాషణం వేరు, భాషించని వాడి భాషణం వేరు. భాషించని వాడి భాషణ ఎక్కువసేపు వెళ్ళారు, ఏదో పొరపాటు ఒక్కొక్కప్పుడు దొరికిపోయినా మళ్ళీ వీడు కనబడకుండా ఉండేట్టుగా చూసుకుంటాను. మాకు యూనివర్సిటీలో ప్రొఫెసర్ గారు ఉండేవాడు, ఆయన అట్నుంచి చూస్తుంటే ఈ సందులోకి వెళ్ళిపోతుండేవాళ్ళు స్టూడెంట్స్, ఎందుకంటే వచ్చాడంటే అటు నిలబెట్టి కలిసే మాట్లాడేస్తాం, ఏం ఉండదు సార్ ఆయనకి అలవాటు. ఆయన ఇటు వస్తుంటే అట్నుంచి వెళ్ళిపోతుంది, అటు వస్తుంటే ఇటు నుంచి వెళ్ళిపోవాలి, ప్రొఫెసర్లు కూడా వెళ్ళిపోతుండేవాడు. అందరికీ ఇంట్లో ఆయన ఇంట్లో వాళ్ళ ఆవిడ మీద సానుభూతి ఉండేది, యూనివర్సిటీ క్యాంపస్ అంతా కూడా. ఎందుకంటే ఆవిడెటు వెళ్ళిపోలేదు కదా, ఆవిడెటు వెళ్ళిపోలేదు కదా, ఎలా పరిస్థితుందో మహాకాలని ఆవిడ చూస్తే చాలా మందికి చాలా గౌరవంగా ఉంటూ ఉండేది. స్మాల్ కమ్యూనిటీ యూనివర్సిటీ అప్పుడు. ఎందుకంటే ఇది ఎందుకు చెప్తున్నారంటే, భాషించి భాషించినప్పుడు అట్లా నాగుపోవాలి తలనొప్పినట్టుగా వింటూ ఉంటారు, మాస్టర్ మాట్లాడుతుంటే అలా వింటూ ఉండేవాడు కదా, ఇంకోటి మాట్లాడితే అట్లా వినమంటే వినకు కదా. ఎందుచేత అది ఎప్పటికప్పుడు పరా పశ్చంతి మధ్యమ వైఖరిగా అవతరిస్తూ ఉంటుంది. అది ఎక్కడి నుంచో కాపీ అండ్ పేస్ట్ కాదు, కాపీ అండ్ పేస్ట్ భాషణ అంత బాగుండదు. ఇంకోటి చెప్పింది ఇంగిలి మాట మళ్ళీ నువ్వు చెప్తున్నావు. అలా కాకుండా సరాసరి మన నుంచి దిగువచ్చేది ఇప్పుడు ధారాపాతంగా వస్తుంది అనుకో, ధారాపాతంగా వస్తున్నప్పుడు అది వేడివేడిగా దోశలు వేస్తే రుచిగా తిన్నట్టుగా ఉంటాయి. అలా భాషణం ఉంటుంది, అది మన గొప్పతనం కాదు, అది సరస్వతి అనుగ్రహం. సరస్వతి ఆ పద్యం కూడా ఎందుకు అవుతుంది, బ్రహ్మకే మరిని సంధింపను ఊహించి వీడిని ఎట్లా వీడి చేత పనిచేయించాలని అలా ఒక ప్రవాహంగా సంకల్పాలు పంపించారు. అలా ప్రవాహంగా సంకల్పాలు కనిపిస్తే బ్రహ్మదేవుడు అలా ఎడతెరిపి లేకుండా సృష్టి చేసేసాడు, తనది అనుకుని చేశాడు. సరస్వతి తనది కాదు, తనది కాదు, తన నుంచి ప్రవహించేది, తన నుంచి అలా ప్రవహిస్తూ సృష్టి వచ్చేసి అలా మన నుంచి కూడా ప్రవహిస్తూ ఉంటుంది. ఎప్పుడు గాన కలుగుతూ భారతీ అని ఒక పద్యం ఉంటుంది కదా, అంటే మనలోంచి ఇట్లా ధారాపాతంగా వస్తోంది కదా, వస్తున్న దాన్ని మనం గమనించగలిగితే అది ఎంత కాంతివంతంగా ఉంటుందో తెలుసా. అందుచేతనే ఆమెకి తెల్లచీర కడతారు, సరస్వతీదేవి తెల్లచీర అని. తెల్లచీర అంటే అర్థమంటే శ్వేతమైనటువంటి భావములు, దివ్యమైనటువంటి భావములు అలా ధారాపాతంగా మనలోంచి ప్రవహిస్తూ ఉంటాయి. సరస్వతి అంటే అర్థమే ప్రవాహము అని, సరస్వతి అంటే అంతర్వాహిని అంటారు కదా, అది అలా ప్రవహిస్తూనే ఉంటుంది. అలా ప్రవహిస్తూ ఊర్ధము నుంచి అధస్సుకు ప్రవహించేటువంటి, అలా కొంతమంది భాషణం చేస్తుంటే మనం నోరు తెరిచి వింటూ ఉంటాం కదా, అది సద్గుణం, అది ఎవరిది, దైవది, తంది కాదు. అలాగే కొంతమందిని కొన్ని కొన్ని విషయములు ఆ విధంగా భాషిస్తూ ఉంటాయి, అలా భాషించేవన్నీ కూడా దైవ గుణములే వాడి నుంచి భాషిస్తున్నాయి అని తెలుసుకున్నవాడు సజ్జనుడు. అలా కానివాడు మూర్ఖుడైపోతాడు తనవనుకుంటే, ఎందుకంటే తనవనుకున్నప్పుడు అవి తనకి ఎవరు పొగట్లేదేమని అనిపిస్తుంది. చాలా మంది వాళ్లే సభలు పెట్టుకుని వాళ్లే పొగిడించుకోవటం ఇలాంటివి ఎందుకు చేస్తారంటే, వారి ఎందుకు సద్గుణములు ఎవరు గుర్తించలేదే అని దుఃఖం. అందుకని వారు సభలు ఏర్పాటు చేసుకుని బాగా బిరుదులు ఏర్పాటు చేసుకుని దానికైనా ఖర్చులు వాళ్లే పెట్టుకుని చాలా బాధపడిపోతూ ఉంటారు కదా. ఏదో పొరపాటున ఏమన్నా ఒక బిరుదు ఇస్తే ఆ బిరుదు పనే వాడు ప్రతి చోట్ల చెప్పుకుంటూ పేపర్లో వేసుకుంటూ అక్కడ వేసుకుంటూ ఇక్కడ వేసుకుంటూ. జార్జ్ బెర్నార్డ్ షా ఆయనకి ఒకసారి నోబెల్ లారియట్ బిరుదు ఇచ్చారు. బిరుదు ఇస్తే బిరుదు రాగానే మొత్తం న్యూస్ పేపర్లు అన్నింటిలోనూ పడిపోయింది. జార్జ్ బెర్నార్డ్ షా గారికి బిరుదు ఇచ్చారు. ఒక అలాగా చాలా చోట్ల వారం రోజులు దాని గుప్పు గుప్పును. ఆ తర్వాత ఆయన ఏమో జాన్ బెర్నార్డ్ షా నోబెల్ ఆ బిరుదుని తిరస్కరించారు. తిరస్కరించేసరికి అది ఇంకా పెద్ద వార్త అయిపోతుంది కదా. ఏది ఎవరికన్నా భారతరత్న ఇస్తే తిరస్కరించాడు అనుకోండి, భారతరత్న ఇచ్చారనేది నెల రోజులు తిరుగుతూ ఉంటుంది కదా. ఆ తర్వాత నాకు అక్కర్లేదంటే వాడు అక్కర్లేదున్నాడు, వాడు అక్కర్లేదున్నాడు అనుకున్నాడు చెప్పుకుంటాను కదా. అలా అక్కర్లేదు అక్కర్లేదంటే వాళ్ళందరూ వచ్చేసారు. నోబెల్ అది అభివృద్ధి ఇచ్చేవాడు, నోబెల్ ప్రైజ్ ఇచ్చేవాడు. అదేమిటయ్యా నీలో ఎన్ని చూసి మేము ఇస్తున్నా వద్దన్నామంటే సరే ఇవ్వండి అన్నాడు. మళ్ళీ ఇవ్వండి అంటే సరే వాళ్ళు ఇచ్చారు, ఇస్తే మళ్ళీ పుచ్చుకున్నాడు 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 అని చెప్పారు. అంతా అయిపోయిన తర్వాత వాడు వచ్చాడు వస్తే ఏంటి అంతా అంటే గురువు మన గురించి ఎవడు పట్టించుకున్నాడు ప్రపంచంలో, వాళ్ళు ఏదో ఇచ్చారు అందుకని ఇవ్వటం వల్ల వారం రోజులు మనం మోగిపోయాం ప్రపంచం అంతా. కాదన్నాం అనుకో మరో వారం మోగాము, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు ఇచ్చినప్పుడు మళ్ళీ పుచ్చుకున్నాం అనుకో మరో వారం మోగాం, మూడు వారాలు వేస్తున్నారు మన గురించి పేపర్లో లేకపోతే గాడిదలు ఒకరోజే వేస్తారు. అంత తెలియని వాడు ఆయన. అలాగా రకరకాల ఇందులో ఈ పొగడ్తల విషయంలో అది ఎలా ఉండకంటే జార్జ్ బెర్నార్డ్ షా చాలా గొప్పవారు అందుకనే ఆయన చేసిన కొన్ని సమాకృతుల్లో ఒకటి మీకు చెప్తున్నా. అందువల్ల మనలో ఏర్పడిన సద్గుణములు మనవి కావు అనేది గుర్తుంది. గాత్రం భగవంతుడు ఇస్తే బాగా పాడతారు, అందరికీ ఉండదు అది కదా. స్వరజ్ఞానం అందరికీ ఉండదు. స్వరజ్ఞానం ఉన్నవారు చక్కగా స్వరమును పట్టగలరు, చక్కగా దాన్ని ఉచ్చరించగలరు. స్వరజ్ఞానం లేదనుకోండి అంటే దాని సంగీత జ్ఞానం అంటే అదే స్వరజ్ఞానం. విని పట్టగలగాల స్వరాన్ని, అది పలకగలగాలి. అది లేనప్పుడు సంగీతం పాడకూడదు. పాడకపోవటమే లోకహితం. పాడితే చాలా జీవహింస. అది త్యాగరాజ స్వామి చెప్పాడు, సంగీత జ్ఞానము భక్తితో నిర్వహించుకుంటే నీకు చాలా ఉన్నతి కలుగుతుంది. సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము కలది. మనం చాలా బాగా పాడుతున్నాం, చాలా బాగా పాడుతున్నాం అనుకుంటే నీకు ఇవ్వబడినటువంటి వరం దుర్వినియోగం. ఉళ్ళవాళ్ల పొగడుతో నీకెందుకు ఆ స్వరమును అనుసరించి నీవు లోపల ఆ స్వరము ఏ విధంగా అవతరిస్తుందో గమనిస్తే లోపల నీకు చక్కని వెలుగు నృత్యం దర్శనం అవుతుంటుంది. గానం చేసేవాడు అలా చేశారు త్యాగరాజ స్వామి లాంటి వారు. ప్రపంచం కోసం పాడలేదు ఆయన సంగీతం. తనను తాదాత్మ్యం చెంది తనకు వచ్చినటువంటి దానిలో దర్శనం చేసుకుంటూ పాడుతూ ఉంటే అది ప్రపంచానికి కూడా మేలు చేస్తుంది. ఇలా ఉంటుంది భగవద్భక్తి వలన సంగీతము పది మంది లోక శ్రేయస్సు కలిగిస్తుంది. భగవద్భక్తి లేని సంగీతానికి రాణింపు. అంచేత ఇక్కడ ఈ సద్గుణములు ఏం భాషించినా మన ఎందుకు సద్గుణములు ఉన్నాయని పొరపాటున ఎవరైనా మనకి పొగిడారనుకోండి వెంటనే జేబులో వేసుకుని జేబు పుట్టించేసుకోకండి, పెట్టుకోకండి. ఇది భగవంతుడి యొక్క అస్తిత్వం మన ఎందుకు ఈ విధంగా భాషించింది వాడికి మనకు భాషించు. ఇది చాలా పెద్ద విషయం. అందుకని మరొకసారి వివరిస్తున్నా, మహాత్ముల వాక్కుల నుండి నీ చరణ కమలముల తేనె వంటి నీ కీర్తి వినబడవలను. మన పొగుడుతున్నారు అనుకోండి ఎవరు నా పొరపాటు, అది పొగడం లేని కలిగలు ఎవడెవడు పొగుడుతారు, అందరికీ ఆశ్చర్యలేదు. అంచేత ఏదో పిచ్చి కబుర్లు వస్తుంటే భగవంతుని కూర్చేమన్నా చెప్పుకుంటే బాగుంటుంది కదా అనేటువంటి పిస్సాపాటి కబుర్లు జరుగుతున్నాయనుకోండి దాన్ని మనం మళ్లీ సార్ మంచి విషయాన్ని ఓ మహాత్ముని కథ చెప్పుకున్నాం. ఏవో మాట్లాడుకునే బదులు ఈ గురుగారి గురించో వారి గురుగారి గురించో వారి గురుగారి గురించో పరమరు గురువు గురించో మాట్లాడుకున్నాం అనుకోండి అవి చాలా మన స్థాయికి అతీతంగా ఉంటాయి కాబట్టి మనకి వాటి ఎందు ఆసక్తి కలదు కదా. ఎప్పుడు లేకపోతే తెలిసిన విషయాలే మాట్లాడుకుంటూ ఉంటాం కదా, ఇదే విషయం. దానివల్ల నీకు వికాసం ఎట్లా కలుగుతుంది? ఈ గుణముల యొక్క కీర్తన వలన వికాసం కలుగుతుంది మనలో. ఎందుకండి, ఒక పువ్వు పూస్తే మనకు చూడంగానే వికాసం కలుగుతుంది, మనం గుర్తించాం కానీ. ఎప్పుడో కానీ పోయింది మా ఊళ్ళో మా ఇంట్లో ఒక పువ్వు కదా. విశాఖపట్నంలో పువ్వు అంటే మాస్టర్ గారు జోకులే గుర్తొస్తాయి. విశాఖపట్నంలో పండ్లన్నా మాస్టర్ గారే గుర్తొస్తారు. ఈ విశాఖపట్నంలో ఏం పండబోయే, చింతపండు తప్ప ఏం దొరకదు కదా, అది కూడా ఏజెన్సీ నుంచి రావాల్సింది అని అంటుండేవారు. అందుకే ఒక పువ్వు వికసించింది అనుకోండి, మనం చూడంగానే అప్రయత్నంగా లోపల నుంచి వికాసం వస్తుంది. ఎందుకంటే అక్కడ అందం, అందము ఒక సద్గుణం, భగవంతుడి యొక్క అస్తిత్వం. ఒక మంచి సూర్యకాంతి సూర్యోదయంలో దర్శించామనుకోండి, వికాసం కలిగి ఇది మనకి అలా సద్గుణములు వికాసం కలిగి, సద్భాషణము వికాసం కలిగిస్తుంది, మంచి పని వికాసం కలిగిస్తుంది. మంచి పనులు చేస్తున్న కొద్దీ వికాసం రావాలి, అదే దానికి మెజర్మెంట్. ఎంతకాలం నుంచి మంచి పనులు చేస్తున్నా అలాగే ఉన్నాయంటే మనకి మంచి పనులు ఎందు అనురక్తితో చేయకపోవటం వల్ల వికాసం రాదు. అనురక్తితో చేస్తే మంచి పనులు దీర్ఘకాలం చేస్తే మళ్ళీ చాలా వికాసం, సందేహం లేదు. ఏం చేద్దంటే లోకహితమైన కార్యములు ఎందు సద్గుణములు ఉంటాయి, సద్గుణములు వికాసం కలిగిస్తాయి. వికాసం ఇనికి ఎంత కలిగిందంటే ఇవన్నీ మనలో కలిగేటువంటి ఈ సద్గుణములు వాని వికాసము అంతా భగవంత అనుగ్రహం తప్ప ఇంకోటి కాదంటున్నాడు. అంటే ఆయన అంత నిరహంకార స్థితికి వెళ్ళిపోయాడు ఆయన. అంచేత మహాత్ముల వాక్కుల నుండి నీ శరణ కమలముల తేనె వంటి నీ కీర్తి వినబడవలను. మంచి మాటలు వినటానికి వెళ్ళాలి తప్ప పెద్దవాళ్ళ దగ్గరికి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం రాజకీయాలు మాట్లాడాలి. ఇది దేశ రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాలు, కుటుంబ రాజకీయాలు మనకు అన్నీ అవే కదండి. అవి మహాత్ముల దగ్గర మాట్లాడటం కన్నా మంచి మాట్లాడాలని చెప్పడం గురుగారు అంటే బోర్డు ఉంటాయి అని సంతోషిస్తాడు. లేకపోతే ఏం చేస్తాడు, నువ్వు మీరు మీరు మాట్లాడుకుంటే ఆయన మౌనం వహించేస్తాడు. అందులో పార్టిసిపేట్ చేసి సమయం కాల్చుకోరు కదా. అందుకని ఆ వాక్కుల నుండి నీ చరణ కమలముల తేనె వెంటి కీర్తి వినబడవలను. దానిని విని సంతోషము పొందలేనప్పుడు మోక్షమైనను నాకు అక్కరలేదు అని. ఇప్పుడు భగవంతుని గూర్చి విన్నప్పుడు మా భక్తునికి తానుండక మా దైవమే ఉంటాడండి. ఇంకా వేరే మోక్షం అనేటువంటి కాన్సెప్ట్లు ఇటువంటివి ఏమి ఉండవు. ఎందుకంటే దాంతో కూడి ఉన్నటువంటి వాడికి ఇంకా మళ్ళీ మోక్షం అనేటువంటి ఇంకో భావం ఎందుకు? ఈ సంతోషమే లేనిచో మోక్షం అనే పదమునకు అర్థమే లేదు అని మాస్టర్ గారు దానికి వివరణ రాశారు. పద్మలోచన నీ నిర్మలమైన ఘన యశమును విని ఆనందించుటకు 10,000 చెవుల నిమ్ము. పద్మలోచన నిర్మలమైన నీ ఘన యశమును విని ఆనందించుటకు 10,000 చెవుల నిమ్ము, అది ఏ నేను కోరు వరము. నీ గురించి నీ పద్యావళులు ఆలకించు చెవులం, నిన్నాడు వాక్యంబులం నీపై దృష్టిగా పద్యం ఎంత బాగుంటుందా పద్యం ఎవరు తెలుసా? కుంతిదేవి చెప్తుంది, అతా నేను వెళ్ళిపోతున్నాను, నాకు నీకు మళ్ళీ కనిపించడం చెప్తాను. చిత్తదేవి చిన్నప్పటి నుంచి కృష్ణుడే నమ్మకం బతికింది కుంతిదేవి. ఎందుకంటే ఎప్పుడు ఆపదలేదు, తనకు ఆపదలు తను ఎప్పుడు పెద్ద లెక్క చేసే సమయంగా తన పిల్లలకు ఆపదలు, అనునిత్యం ఆపదండి, అనునిత్యం ఆపదలు. అందుకని ఇది లాభం లేదని కృష్ణుడు సర్వసమర్పణం. కుంతీదేవి భక్తి యోగం అని చాలా చెప్పుకున్నాం, దానికి సపరేట్ గా దానికి సీడీలు కూడా తీశారు మన వాళ్ళు. ఎంత అద్భుతంగా, ఎంత అద్భుతంగా మనకి భక్తి అంటే అలా ఉండాలి. భీష్ముని భక్తి, కుంతిదేవి భక్తి, ద్రౌపదీదేవి భక్తి, అవన్నీ ప్రథమ స్కంధంలోనే వస్తాయి. అట్టే ధర్మం నీపద్యావళులు ఆలకించు చెవులం, నిన్నాడు వాక్యంబులం నీ పేరం పనిచేయు హస్తయుగమున్. ఏ పనైనా నీ పని అనుకుని చేసేట్టుగా ఉండాలి నా చంద్రం. అంటే మనసు అట్లా ఉండాలి, ఏ పని చేసినా ఎవరికో వాళ్ళకి చేస్తున్నదే కదా, ఆవిడెవడు దైవం యొక్క ప్రతినిధి కదా, అలాంటి భావాన్ని ఇమ్మంటుంది. నీ మూర్తిపై చూపులను, నీ మూర్తిపై చూపులు అంటే ఎదురుగా కనిపిస్తున్న మూర్తి వాడిదే. నేను ఇవన్నీ కాక ఏదో మూర్తిని చూద్దాం అనుకోపోకండి, ఈ మూర్తులన్నీ ఆ మూర్తులే, వాడేర్పరిచిన మూర్తులే కదండి. మనకెక్కడి నుంచి వచ్చినాయి మూర్తులు? మనకెక్కడి నుంచి వచ్చినాయి మూర్తులు? దేవుడిగా మనం చిన్న అణుమాత్రం స్పందనాత్మకమైనటువంటి స్వయం ప్రకాశకమైన చైతన్యం. ఈ చైతన్యం అలా తండ్రి శిరస్సులో దిగి అక్కడి నుంచి ఆయనలోకి ప్రవేశించి అక్కడి నుంచి ఆయన యొక్క సుఖ కణము ద్వారా తల్లి గర్భంలోకి చేరితే తల్లి గర్భంలో చిన్న బుడగలాగా తయారై ఆ బుడగ కొంత గట్టి పడితే గుండులాగా తయారై ఒక చిన్న గోడలాగా అందులో ముందే వస్తుంది చెప్పుకున్నాం ఇద్దరు. ముందు నోరు వస్తుంది ఒక చిన్న ఓపెనింగ్, ఆ తర్వాత పక్కన రెండు ఓపెనింగ్స్ వస్తాయి, తర్వాత చెవులు అవుతాయి, ఇంకో రెండు ఓపెనింగ్స్ ముందు వస్తాయి రంధ్రాలు, అది కన్నులు అవుతాయి, ఇంకో రెండు ఓపెనింగ్స్ ఆ దీంట్లోనే ఆ ముద్దలోనే చిన్న ముద్ద. చూసారా మనం ఎలా ఉంటుంది? అది ముందు నీరుగా ఉండి తర్వాత క్రమంగా కొంత ఘనీభవిస్తే మన తాటి ముంజలో ఉంటుంది కదా, ఏముంటుందని గుర్తుంటారా? ముంజ, తాటి ముంజ అంత మెత్తగా ఇవన్నీ ఏర్పడి క్రమంగా ఘనీభవిస్తారు. దాంట్లోకి తోక వస్తుంది, ఆ తోక మనకి వెన్నెముకగా ఏర్పడుతుంది. ఆ తోక ఆధారంగా ఇటు భుజాలు వస్తాయి, ఈ వరస వస్తుంది, ఉదరం వస్తుంది, కాళ్ళు వస్తుంది, ఇవన్నీ మనం చేసుకున్నామా? ఇవన్నీ చేసుకున్నాం. అవి జరిగినాయా? అవే అంకెల్లో వస్తాయి, 16 పండ్లు పై దవడకి, 16 పండ్లు కింద దవడకి, అవే రూపం. మీ నాన్నేమో మానవ రూపమే వస్తుంది, ఏం వస్తుందో తెలియదంటే భయంగా ఉండదు లోపలండి. మానవుడికి మానవుడే పుడుతున్నాడు కదా, ఇలా అదే రూపం, రెండే కళ్ళు, ఒకే నొక్కు, ఒకే ముక్కు, రెండు రంధ్రాలు తయారు చేశావా? ఈ మూర్తులన్నీ ఎక్కడి నుంచి ఏర్పడ్డాయి? ఆయన ఏర్పడుతున్నాయి అని భావన. ఈ మూర్తిపై చూపులంటే ఏ మూర్తిని చూసినా ఆ మూర్తి, ఈ మూర్తి అని తెలిసిన వాడు విష్ణు ఉపాసన చేస్తున్నట్టు భాగవతంలో చెప్పిన రహస్యం. మూర్తి ఏది కనిపించినా విష్ణు అండి, అందులో ప్రవర్తించేటువంటి జీవుడు రకరకాల వికారాలను దర్శనం చేయిస్తూ ఉంటాడు మనకి కదా ప్రవర్తన. అది వాసుదేవతత్వం. ఆ స్వభావం వెనకాల ఉండే జీవుడు, ఆ జీవుడు వెనకాల ఉండేటువంటి ఈశ్వరుడు. ఇట్లా తొడుగులేస్తూ తిరుగుతూ ఉంటామండి మనం. జీవుడికి మూలము ఈశ్వరుడు, పై తొడుగు స్వభావము, స్వభావమునకు తొడుగు శరీరము, ఇవన్నీ ఏర్పరిచింది ఆయనే. కాబట్టి ఈ మూర్తులు ఏం చూసినా సరే నువ్వే గుర్తు రావాలి నాకు అంటుంది కొద్దిగా, ఎందుకంటే ఇంకా ఆయన కనబడ్డు కదా. ఏ మూర్తి చూసినా కృష్ణుని మూర్తే. అలాగే చూశాడు పరీక్షిత్తు కూడా, అందుకనే కలిపురుషుడు ఎందు పరీక్షిత్తు కృష్ణుడు చూస్తే కలికి పరీక్షిత్తు ఎందు కృష్ణుడు కనిపిస్తాడు. కనిపించడం చేత భయపడిపోతాడు అతను. దేవుడు ఈయన వెళ్ళిపోయాడు కదా, ఇక్కడెక్కడ ఇక్కడే ఉన్నాడు ఏమిటండి? కృష్ణుడు వెళ్ళిపోయాడు కదా, మళ్ళీ ఇక్కడ ఎలా ఉన్నాడని. ఎందుకని? పరీక్షిత్తు కలిలో కృష్ణుని చూస్తాడు. ఇది ఆయన యొక్క ఉపాసన యొక్క సిద్ధి పరీక్షిత్తు మహారాజు. అందుకనే భాగవతంలో ప్రధానమైనటువంటి భాగవతమూర్తి పరీక్షిస్తే పరీక్షగా అందరిలో ఉండేటువంటి దైవాన్ని చూడటం అనేటువంటిది ఆయన స్వభావం. అయ్యో అది 35 ఏళ్ళకి ఆయన సిద్ధించింది. అది సిద్ధించగానే కృష్ణుడు కనిపిస్తాడు. చదువుకోండి పురాణ పురుషులు, అద్భుతంగా ఉంటుంది. భాగవతంలో కొంత ఉంది, పురాణ పురుషులు ఇంకా బాగా. శ్రీకృష్ణుడు కనిపిస్తాడు. ఈ రోజు నేను దీని గురించి భావన చేస్తుంటే నువ్వే వచ్చేసావు, నాకు కనిపించావు అంటే నీ నువ్వు సిద్ధ సంకల్పుడు, నువ్వు తలుచుకుంటే జరగదేంది, నీకు ఎక్కడ కనబడను నేను అని అడుగుతాడు. అన్ని చోట్ల కనిపిస్తుంటాడు కృష్ణుడు. ఎక్కడ కనబడు? నువ్వు అందరిలోనూ కృష్ణుని చూస్తున్నావు చిన్నప్పటి నుంచి. నీకు ఈ రోజు నేను ఒక వరం ఇవ్వడానికి వచ్చానంటాడు. ఏమిటంటే నిన్ను చూసిన వాళ్ళకి కృష్ణుడు నేను కనిపిస్తాను, నిన్ను చూసిన వాడికి నేను కనిపిస్తా, నువ్వు కనబడవు. అంటే ఏంటి? అలా అవినాభావ సంబంధం, నడదీయరాని సంబంధం ఏర్పడిపోయింది పరీక్షిత్తుకి కృష్ణుడితో. అందుచేత పరీక్షిత్తుని చూస్తే కృష్ణుడు చూసినట్టే ఉంటుంది. అలాంటి వరవేస్తాడండి 35 ఏళ్లకి. అందుకని కలిసి చూస్తే కృష్ణుడు కనిపిస్తే భయపడిపోతాడు. మరి ఎలా? నా టైం కదా అంటే ఏమో కొన్ని చోట్ల ఇస్తాడు, వేరే కదా. అందుచేత ఎందుకు చెప్తున్నానంటే నీ మూర్తిపై చూపులం, నీ పాదంబుల కొంత ముక్కు శిరముల్ నీ సేవపై చిత్తముల్ నీపై బుద్ధులు మాకు నిము కరుణన్ నీరేజ భద్రేక్షణ అని కుంతిదేవి పలికినట్టుగా భాగవతంలో, తెలుగు భాగవతంలో బెమ్మరపోతున్న మాతృహారం అలాంటి పద్యం రాసి ఎందుకు ఇక్కడ ఎందుకే చదివానంటే నీ గురించి వింటే నాకు అంతే సార్, ఇంకేమొస్తాను. నీ గురించి వింటే నిర్మలమైన నీ ఘన యశమును విని ఆనందించుటకు 10,000 చెవుల నిమ్ము. అసలు వినటానికి ఇష్టం లేదనుకోండి, అలాంటి వాడికి మనం ఎన్ని చెప్పినా ఉపయోగం. మహాభద్ర శంఖారావములు అన్నాడు ప్రహ్లాదు. చెవిటివాడి చెవులు ఎంత శంఖారం పెట్టి కూర్చే వాడికి ఏం తెలుస్తుంది? సంధేందుదయములు మహాభద్ర శంఖారావములు కూడా సద్గంధాఖ్యాపనములు అంటే పందికి మంచి గ్రంథాలు ఇచ్చామనుకోండి ఏం చేస్తుంది? గ్రంథాలు ఎందుకు? మనం చెప్తూ ఉంటాం అదేంటది, మగలు పూయిస్తే మొరటి వాడికి ఏం చేస్తాడు? ఎక్కడ దోపుకున్నట్ట అలా ఉంటుంది. ఎందుచేత? సంస్కారం లేకపోవటం చేత. అందుచేత ఇదే నేను కోరు వరము, ఘనయశమనగా సుస్సులో ఘనత్వముగా నిండిన అంతర్యామిత్వము. ఇతడ యశమనగా అంతర్యామిత్వము జీవుల మనస్సుల ఎందు ప్రకాశించుట. మన మనస్సులో భగవంతుడి యొక్క అంతర్యామిత్వం ప్రకాశించిందంటే అబ్బో మనం పరిశుద్ధాత్మలం అయిపోయింది. పరిశుద్ధ హృదయం ఉండదు కదా, పరిశుద్ధ జీవనం అంటూ ఉంటాం కదా. అంటే ఎవరిని చూసినా మనకు ముందు ఇప్పుడు వాడికి మూలం ఏంటండి? ఎవరికైనా మూలం ఒకటే, ఈశ్వరుడు. అందుకని ఆత్మమూలు నర్భిదలంతో అంటాడు కదా, ఎవరి చేజరెందు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవని ఎందుడెందు పరమేశ్వరుడెవ్వడు మూలకారణం ఎవడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వమున్ తానే అయినవాడెవ్వడు వాని ఆత్మభవము ఈశ్వరునియే శరణంబుడు. ఈ మొత్తానికి ఎవడు మూలం? వాడి ముక్కుతో నేను ఇంకెవడు నాకు అక్కడ, ఎందుకంటే ఏమో ఎవడు ఎలా ఉంటాడో మాకు తెలియదు. అక్కడ అంటే మూలం డైరెక్ట్ గా మూలంతో పెట్టుకున్నాడండి. అవన్నీ తత్వ జ్ఞానాన్ని ప్రబోధం మనకి బోధన కావించే పద్యాలు అవన్నీ సుఖమార్గి ప్రార్థనలో అంతే, గజేంద్ర మోక్షంలో ప్రార్థనలో అంతే. మొత్తం ఈశ్వరుడు ఏ విధంగా ఇదంతా వ్యాప్తి చెంది ఉన్నాడో తెలిసి అనుభూతి చెంది రచించిన విషయాలు. అంటే ఆ అంతర్యామిత్వములందు మనం తేలుతూ ఉంటాం. అందుచేత అలాంటి అంతర్యామిత్వమును అదే దాని యొక్క వైభవమే సృష్టిలో కీర్తింపబడుతూ ఉంటుంది. వారి ఎందు వీరి ఎందు మరియు కొన్ని ప్రదేశముల ఎందు గోచరిస్తూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, తిరుపతి ఎందుకు వెళ్తాం? ఈ ఊళ్ళో కూడా వెంకటేశ్వరం కూడా ఉందిగా, ఒకటి ఉంది, ఆ బోర్డు ఉన్నాయి కదా. కానీ తిరుపతి ఎందుకు వెళ్తారండి? అక్కడ బాగా ఘన యశము అంటే అక్కడ ఘనీభవించింది యశము, ఆ వైభవము ఘనీభవించడం చేత అలా జీవుడు లాగుతూ కదా. అందుకే తిరుగుతుంటారు, కాశీ అంటారు, అమర్నాథ్ యాత్ర అంటారు, మానసరోవర్ అంటారు, లాగుతూ కొన్ని చోట్ల కొన్ని ప్రదేశముల ఎందుకు ఘనయశం అట్లా ఘనీభవించి ఉంటుంది. కొన్ని కొన్ని ఆశ్రమముల ఎందు ఎలా ఉంటుంది, కొన్ని కొన్ని పుణ్యక్షేత్రముల ఎందు ఎలా ఉంటుంది. ఉండటం చేత అక్కడ లాగబడుతూ ఉంటారు జీవులు. అన్ని దేశాల్లోనూ మన దేశమే కాదు లాగబడుతూ ఉంటారు. అందరూ నయగారా ఫాల్స్ ఎందుకు వెళ్తారు? చూద్దాం చూద్దాం అని వెళ్ళేవాడు కూడా అక్కడ ఉండే ఘన యశం అలాంటిది దర్శనం చేయించే మన వాళ్ళకి ఎలా ఉంటుంది. అలాగే జలపాతములు, పెద్ద పెద్ద పర్వతములు, అత్యద్భుతమైన నదులు అలా ఆకర్షించేస్తాయి జీవ చైతన్యాన్ని. ఎందుకంటే అక్కడ భగవత్ చైతన్యము బాగా ఘనీ అంటే సెటిల్డ్ అనమాట, సొలిడిఫైడ్ అనమాట. ఇది ఘనయశం. అలాంటి ఘనయశము తనగా సృష్టిలో ఘనత్వముగా నిండి ఉన్న అంతర్యామిత్వము, ఇతర యశమనగా అంతర్యామిత్వము జీవుల మనస్సులందు ప్రకాశించుట. దీని పేరు మహాయశస్సు, దేవుని పేరు మహాయశస్సు అని వేదములు తెలుపుతున్నది. దాన్ని వినగలిగిన 10,000 చెవులు ఇమ్మని అడుగుట, 10,000 చెవులు దానిని వినగలుగునట్లు చేయమని కోరుట. 10,000 చెవులు ఇస్తే మాతో అంతా వినగల. దాని ఎందు ఆ రుచి కలిగిన వాళ్ళు అలా ఉంటారు. మీరు చూడండి అసలు ఈ భాగవతం ఎవరికి ఎవరు చెప్తున్నారు? సూత్రుడు సౌనకాది ముళ్ళకి చెప్తున్నాడు కదా, వాళ్ళు వాళ్ళు కూడా వింటున్నారు కదా సార్. ఆయన చెప్తూనే ఉన్నాడు ఆ సూత్రుడు. సూత్రుడు అంటే అలా ఆకాశం నుంచి అట్లా దారాలుగా తీస్తూనే ఉంటాడు అండి, అంతేనా తీస్తాం. పత్తి నుంచి మనం దారం తీసినట్టు ఆయన ఆకాశం నుంచి ఎంతైనా తీయగలటండి. భగవత్ విషయం వాళ్ళు ఎంతకాలం అడగాలి తెలుసా? ఇప్పుడు మనం ఎనిమిదిన్నర అయిపోతే ఇంకా టైం చూసుకుంటాం కదా, నేను చూసుకుంటాను మీరు చూసుకుంటాం. వాళ్ళు సౌనకాది మురళి సూత్రుని అడిగారు, ఈ కలియుగంలో ఈ ప్రపంచంలో మేము ఇదని కూడా మాకు కావాల్సినవి లేవులే, ఇది తినటానికి కందమూలాలు ఉంటాయి, పడుకోవటానికి వృక్షాలు ఉంటాయి, లేదేవో చెట్టు కింద పుట్టగా గుహలో పడుకుంటాం, నువ్వు పగలు రాత్రి మాకు భగవద్ విషయాలు చెప్పని అడిగారు. ఇదే నైమిషారణ్యం అంటే పగలు రాత్రి కన్ను ఆడపకుండా వింటారు వాళ్ళు, అందుకని నైమిషులు అన్నారు. నైమిషులు అంటే దేవతలు, దేవతలు కళ్ళు ఆడతారు. మనం కూడా తక్కువ కళ్ళు ఆర్పేవాడు సంస్కారం అంటారు, మాటి మాటికి కళ్ళు ఆర్పేవాడిని నమ్మదంటారు. ఎందుకంటే కళ్ళు ఆర్పేవాడు ఇల్లు ఆర్పాడు అది సామెతుంది. అంచేత వీళ్ళందరూ మేము కన్ను ఆర్పకుండా వింటాం, కన్ను రెప్ప వేయకుండా వింటాం, ఇది మా పక్కనది కమిట్మెంట్. నువ్వు నీకు తెలిసినంతా చెప్పు. ఆయన సూత్రుడు వేదవ్యాసన శిష్యుడు కదా. సూత్రుడు అన్నాడు భగవతత్వం తెలిసినంతా చెప్పడం అంటే అది అయ్యే పని కాదంటాడు. మరీ మంచిదన్నారు వీళ్ళు, మరీ మంచిది, అవ్వకపోతే మరీ మంచిది కదా. అలా కలియుగం అంతా అయిపోయి మళ్ళీ సత్యోగం వచ్చేంత నువ్వు చెప్తూనే ఉండి మేము వింటూనే ఉంటాం. వీఆర్ స్టాండర్డ్ ఆడియన్స్ పరిచయం. అందుకని ఎక్కడ కన్నార్పకుండా మనసు అటు ఇటు తిప్పుకోకుండా వింటారో అక్కడ నైమిషారణ్యం ప్రజ్ఞ అవతరిస్తూ ఉంటుందని భాగవతంలో మాస్టర్ గారు రహస్య ప్రకాశం రాశారు చదువు. అంటే మనం ఇక్కడ భాగవతం ఆదివారం చెప్పుకుంటున్నాం అనుకోండి, అది ఒక పద్ధతి, అది ఒక అభ్యాసం అయిందనుకోండి, నైమిషారణ్యం ప్రజ్ఞ ఇక్కడ ఉంటుంది. అందుకనే పలికడిది భాగవతం అట. మనం ఏదో చెప్పేస్తున్నాం అనుకుంటే వాడంత ముద్ర ఉండేడు. పలికించడి వాడు రామభద్రుడట, లే పలికిన భవ హరమగునట. ఏదో నా శుద్ధికి నేను, మీ శుద్ధికి మీరు వింటలేదు కదా. వేరెండు పలుకగానేలా అదే అంటున్నాడు ఇక్కడ పుంజ చక్రవర్తి. వెయ్యి చెవులు ఇవ్వమంటే అర్థం ఏంటంటే ఎంత విన్నా తనివి తెరినంత మహాత్ముల వాక్కులు వినే చోట నేను ఉంటే చాలయ్యా, నువ్వు అలా అడగమన్నావు కాబట్టి నీతో సంబంధం తప్ప నాకు ఇంకేం అక్కర్లేదని చెప్పాను. ఇంకా రెండు మూడు వాక్యాలు అలాంటివి ఉంటాయి. అంటే మనము భగవద్భక్తి అంటే ఎలా ఉంటుందంటానికి కొన్ని ప్రమాణాలు చూపిస్తూ ఉంటారు అప్పుడప్పుడు. అలాంటి ప్రమాణాల్లో ఇప్పుడు మీకు చెప్పిన చెప్పినటువంటి రెండు మూడు అలాంటి విషయాల్లో మనం ఎక్కడున్నామో చూసుకో. బుద్ధి చక్రవర్తి బాగానే ఉంటాడు, అంతర్యమైన దైవము బాగానే ఉంటాడు, మహాత్ములు బాగానే ఉంటారు. మన సంగతి ఏంటి, మనం ఎలా చేసుకుంటే ఆ విధమైన రుచిని పెంపొందించుకుంటూ ఉంటాం అనేది చూసుకుంటూ ఉండాలి. ఏ పనులు చేస్తున్నా పర్వాలేదండి, అందులో దైవాన్ని చూస్తూ చేస్తుంటే మీరు భక్తిగా ఉన్నట్టు. ఇది నా అనుభవం. మీరు ఏ పనున్నా చెయ్యండి, మంచినీళ్ళు తాగినా, తింటున్నా, తిరుగుతున్నా, వాళ్ళనే తిరుగుతున్నాం అనుకోండి, ఆ ఉన్నది అదే అనుకోండి. తింటున్నప్పుడు అదే, తాగుతున్నప్పుడు అదే, లేకపోతే చేశాడో మరి ప్రహ్లాదులు చేశాడని చెప్పుకోవడం కాదు. పానీయంబులు త్రాగుతు కుడుచుచును, ఆసనిద్రాదు చేయచ్చు, ఏ పనైనా చేయి, బాణి తెలుసుకుంటూ ఉంటే నీకు వాడితో క్రమంగా సామీప్యం ఏర్పడుతుంది. వాడితో సామీప్యం ఏర్పడితే క్రమంగా నీ దగ్గరకు వచ్చి సాయుధ్యం ఏర్పడుతుంది. అప్పుడు ఆ బాగా కనిపిస్తూ ఉంటుంది కదా. అసలు చూడటం మొదలు పెడితే సామీప్యం వస్తుంది. చూడకుండా ఏవేవో ఇతరములు చూస్తూ ఉంటాయి. కూర్చున్న చక్రవర్తిని చూడటం ఒక పద్ధతి, చక్రవర్తి రూపంలో ఉన్నది ఆయన గుర్తించుకోవటం ఇంకో పద్ధతి. అందుకు రెండు కళ్ళు వాడ ఒకళ్ళతో అందరిలో ఉండే అంతర్యామం చూడండి, రెండో కళ్ళతో ప్రాపంచికంగా వాడితో ఉండే సంబంధం చూడండి. ఈ రెండు ఈ కన్ను ఉందే అదే కుడి కన్ను, అది సాలోక్యాన్ని ఇస్తుంది. అందుకనే మనకేం చెప్తారండి, కొంచెం టైం అయిపోతుంది పర్లేదండి, ఎడం కన్ను సైట్ అంటాడు గాంగుల్ మహర్షి, కుడి కన్ను ఇన్సైట్ అంటాడు. సుమారు చెప్పాడు. రెండు సైటే, ఎడంకను సైట్ కనబడుతున్న చూడరా, ప్రపంచ పరంగా చూడు, కుడి కన్ను ఇన్సైడ్. ఇన్సైడ్ ఉంటే క్రమంగా అది విజన్కు తీసుకెళ్తాం. ఇన్సైట్ ఉంటే విజన్ వస్తుంది. విజన్ అంటే మామూలుగా అందరూ చూడలేదు, చూడగలగటం లేదు. అందుకని ఏం చేయాలి, సాలోక్యానికి ప్రయత్నం చేయాలి. అందరిలో వాడు ఉన్నాడుగా, అందరిలో అంతరాత్మ దేవుని ప్రతిరూపమే అన్నారు. అలా ఒక పక్క అది కూడా సాగనే, సాగుతుంటే ఏం చేస్తున్నా వాడుతూనే ఉంటాం. ఎక్కడైనా వాడుతూనే ఉండొచ్చు, ఎప్పుడైనా వాడుతూనే ఉండొచ్చు. అది భాగవతం. వాడుకో రూపం పేరు పెట్టి లిమిట్ చేసేసి మన ఇంట్లో వంటగదికో, వంట పక్క వంటగది పక్క గదికో పెట్టేసామనుకోండి, ఇంకా నీలో లిమిటేషన్. వాడు అన్ని చోట్ల ఉంటాడు, బాత్రూంలో కూడా వాడు లేని లేని చోట్లు లేనప్పుడు అన్ని చోట్ల దాన్నే చూడడానికి ఎందుకు అభ్యంతరం? ఇది అదే అని తెలియాలి. అదే మంత్రం, ఇది అదే అని, ఇది అదే చూస్తున్న ప్రజ అది కూడా అని గుర్తుపెట్టుకోండి. నువ్వు నీ దృష్టి ఒకటి ప్రాపంచికమైన దృష్టి ఒకటి ఉండగా ఇది అది కూడా, కేవలం ఇదే కాదు. అందుకనే ఆ కథా ఉపనిషత్తులో ఎన్ని శ్లోకాలు ఇస్తారు, ఇది ఏతత్, ఇది ఏతత్, ఇది ఏతత్ అని, ఇది అదే, ఇది అదే, ఇది అదే. అలాగే ఇంకో ఉపనిషత్తు అదే ఇది, అదే ఇది, అదే ఇది. గోధుమలే కదండి పూరి అయినా చపాతి అయినా, చపాతి వేరు పూరి వేరుగా కనిపిస్తాయి. రెండు గోధుమలతోనే చేశాం, లేదా ఉప్మా చేశాం. ఏం చేసినా గోధుమే కదా మూలం. అట్లాగే సృష్టికి మూలమైనటువంటి పదార్థం ఏదైతుందో అదే ఇన్ని రకములుగా రూపాంతరం చెందిందన్న భావం ఉంటే నీలో మరొక దృష్టి ఏర్పడుతుంది. ఆ దృష్టి నుంచి నీకు గోచరించేవి, భాషించేవి ఇంతకన్నా చాలా విశిష్టంగా ఉంటాయి. అంతవరకు నేను చెప్పగలను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషా ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.